Beautiful.
ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मम् तस्मै श्रीगुरवे नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मम् श्रीगुरवे नमः ज्ञानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मन्त्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं गुरुकृपा ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मम् तस्मै श्रीगुरवे नमः
థ్యాంక్ యూ గిరీష్. ఓం శ్రీనాథ పరమాత్మనే నమః. శ్రీరామనవమి అంటే మోహన్కి అద్భుతమైన క్లారిటీ అన్నమాట. నాన్నగారు చెప్పిన రామాయణము, ఆయన చెప్పిన ఘట్టాలు అంటే ఎక్స్ట్రీమ్ గా ఎంజాయ్ చేసి శ్రీరామనవం కోసం ఎదురు చూసినట్టు ఉంటారు అన్నమాట. సో ఆవిడతో సత్సంగం చెప్పడం అనేది మనకి పండగ శ్రీరామనవమి సందర్భంగా. మోహన మాట్లాడండి.
అలాగే వినిపిస్తాను కదూషా?
బ్రహ్మాండంగా చాలా క్లియర్ అనిపిస్తుంది.
గ్రీష్మ వాయిస్ కొంచెం బ్రేక్ అయింది.
అవును, బ్రేక్ అయింది, లో అయింది. మీరు చాలా
ఓకే ఓకే అలా. శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం 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 జయ శ్రీరామ్. క్షీర సాగర విహార అపరిమిత ఘోర పాతక విదారా క్రూర జన గణ విదూర నిగమ సంచార సుందర శరీర శతమఖాహిత విభంగా శ్రీరామ శమన రిపు సన్నుతాంగా శ్రీత మానవాంతరంగా జనక శృంగార జలజ రాజాధిరాజ వేష శ్రీరామ రమణీయ కర సుభూష రాజనుత లలిత భాషా श्रीत्यागराजादि भक्तपोषा श्रीत्यागराजादि भक्तपोषा ओम नमो भगवते श्री रमणाय నేను రామాయణం ఎంజాయ్ చేసింది నిజం, ప్రతి ఘట్టం నా హృదయాన్ని హత్తుకున్నమాట నిజం, అన్నీ నా అనుభవంలోకి వచ్చాయి. దాన్ని నేను ఆనందంగా ఆల్రెడీ షేర్ చేసేసాను. ఈసారి మళ్ళీ ఈ అవకాశం వస్తుందని అసలు ఎదురు చూడలేదు, కానీ ఉష ఫోన్ చేసిన వెంటనే సరే సరే అనేసి ఆటోమేటిక్గా అన్నీ జరిగిపోయాయి. కానీ అది విన్న దగ్గర నుంచి కూడా అసలు మైండ్లో ఏది లేదు. రాముడు గురించి కానీ సబ్జెక్ట్ గురించి కానీ అసలు ఒక్క తలంపు కూడా నాకు సత్సంగం బట్టి లేదు. ఇక్కడ మళ్ళీ శ్రీరామనవమి చేశారు, శ్రీరాముడి దగ్గరికి వెళ్ళాను, ఆనందించాను. కానీ ఏంటో మొదటిసారి బయట చూసి ఆనందించినట్టుగా నేను దాన్ని ఎంజాయ్ చేయలేకపోయాను. మరి వాళ్ళు ఎప్పుడులాగే చేశారు, చక్కగా ఆడారు పాడారు, రాముణ్ణి ఊరేగించారు, 9 రోజులు చాలా బాగా చేశారు, ఫంక్షన్ చేశారు, పిల్లలతో డ్యాన్స్లు వేయించారు, పెద్దవాళ్ళు కూడా పాడారు డ్యాన్స్ చేశారు అన్నీ చేశారు. కానీ ఎందుకో నాకు ఒక్కటే, రాముడు నేను కూడా వేరు కాదు కదా అని తలంపు వచ్చేసరికి బయట ఉన్నది ఏది నేను ఎంత అద్భుతంగా ఉన్నా ఎంజాయ్ చేయలేకపోయాను. నేను కాదు అన్నది నాకు ఆ చైతన్యానుభవం కలగకపోయినప్పటికీ నా థాట్స్ అన్నీ ఆగిపోయాయి. అది ఖాళీగా ఉంది మాట, ఏ తలంపు లేదు. ఇది ఇప్పటి వరకు కూడా ఏమి ఏ తలంపు రావట్లేదు, ఏం చెప్తాను భగవాన్, ఏం చెప్పగలం మనం అని అనుకుంటుంటే భగవాన్ అసలు మరీను, అది కూడా నేనే కదా అదే చెప్పని వచ్చి. అంటే ఇప్పుడు రాముడు గురించి ఇంక చెప్పలేమని చెప్పటానికి ఈ సోదంతా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే రాముడు అంటే చూచేవాడు కాదు, వాడు అనుభవించవలసిన వాడు. కళ్యాణ గుణాలన్నీ రాముల్లో కనిపించాయని ఆ గుణాలన్నింటినీ మనం ఆనందించి ఆస్వాదించాలి. అదే నిజమైన రామతత్వం. ఇంక ఏం చేస్తామండి అందరూ, అవన్నీ సృష్టిలో ప్రతిదీ బయట ఏవేవి జరగాలో డిటర్మిన్ అయి జరుగుతాయి. దాని గురించి మనం చింతాకంత కూడా బెంగపడక్కర్లేదని భగవాన్ చెప్పారు. అంటే జరిగే ప్రతీదీ నిర్ణయింపబడింది. ఇందులో గొప్పగా చెప్పుకోవడానికి లేదు, తక్కువగా అంచనా వేయడానికి లేదు, ఏమీ లేదు. అసలు నువ్వు ఆనందంగా ఉన్నావా లేదా అని నువ్వు ప్రతిక్షణం చూసుకోవడానికే మనకి ఏ గ్రంథమైనా ఉపయోగపడాలి. ఇప్పుడు రామాయణం చదివి చాలా ఎంజాయ్ చేశాను. రాముడి ఘట్టాల్లోని కొన్ని ఘట్టాలు ఏంటి, అసలు రామాయణం అంటే ఏంటి, జీవిత విధానం అది. అది ఒక గ్రంథం ఏం కాదు. హిందూ మతం అంటే సనాతన ధర్మం అని నాన్నగారు ఎలా చెప్పారో రామాయణం అంటే జీవిత విధానం అది. అందుకే ఆ రామాయణాన్ని మహాత్మా గాంధీ అందంగా చెప్పారు. రామాయణం అంటే ఒక వ్యక్తికి ఎటువంటి కట్టుబాట్లు ఉండాలి, ఎటువంటి నిబద్ధత ఉండాలి, అలాంటి మంచి లక్షణాలన్నీ మనిషి అన్నవాడు ఎలా ఉండాలి అని రామాయణ గ్రంథం సూచిస్తుంది మనకి. మనం దాన్నే తీసుకోవాలి తప్ప రామాయణం ఎవరికి తెలియదు, అందరికీ తెలుసు. దశరథుడు ఉన్నాడు, కొడుకులు పుట్టారు, రామ లక్ష్మణులు అవి చాలా వస్తాయి, చాలా పెద్ద గ్రంథం. ఆ కథలుగా వినటానికి రామాయణ కాకలే బోల్డ్ ఉన్నాయి. కానీ రామాయణంలో ఒక్కొక్క ఘట్టం మనిషి మానవ జీవితం నిజమే అనుకుంటున్న మనకి అది నిజమైతే ఎలా ఉండాలో సూచించింది ఆ రామాయణ గ్రంథం. మనిషి ఎలా ఉండాలి, రాజైతే ఎలా ఉండాలి, ఓ లేమేన్ ఎలా ఉంటాడు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా ఉంటారు అని అన్ని మా అన్ని అన్ని రకాల మనుషులకి కూడా ఎలాంటి జీవితం ఉండాలో, ఎలాంటి నిబద్ధత ఉండాలో, ఎలా ధర్మంగా జీవించాలో, ఎలా జీవించకూడదో కూడా రామాయణ గ్రంథం నేర్పింది మనకి. ఇదే భాగవతానికి వెళ్ళామంటే ఇక్కడ భక్తి తప్ప మనకి జీవిత విధానం ఏం తెలియదు. అందుకే ఆది కావ్యం రామాయణమే. మానవ జీవితాన్ని చక్కదిద్దేది రామాయణం. అందులో నాన్నగారు చాలా ఇన్సిడెంట్స్ మనకి ఆ కథలోంచి తీసి అద్వైత పరంగా బోధించారు. నాన్నగారు మామూలు కథలా చెప్పలేదు అది మనకి. ఇలా ఉందా నీ జీవితం చూసుకో, రాముడు ఇలా జీవించాడు, వాడి మానసిక స్థితి నీకు ఉందా చూసుకో, సీత జీవించింది ఇలాగా, ఆ ఆవిడ మానసిక స్థితి నీకు ఉందా చూసుకోండి అని ప్రతి ఘట్టంలోని ప్రతి మాటలో కూడా మనకి అందులో ఉన్న క్యారెక్టర్స్ లో ఉండే ఇవన్నీ కూడా చూపిస్తూ, మీరు ఎలా ఉన్నారు, మీరు కైకేయిలాగున్నారా, శూర్పణఖలాగున్నారా, రాముడిలాగున్నారా, సీతలాగున్నారా, దశరథుడిలాగున్నారా, ఇవన్నీ కూడా మనల్ని చూసుకోమని చెప్పారు నాన్నగారు. మనం ఎక్కువగా నా వరకు నేను మందరిలాగా ఉన్నానేమో అనిపిస్తుంది కాదు, ఎందుకంటే జీవుడు అలాగే ఉంటాడు. దేవుడు అయ్యే వరకు కూడా ఎంతో కొంత మందర లక్షణాలు జీవుడికి ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే జీవుడు కాబట్టి ఉంటాయి, దేవుడు కాదు కాబట్టి ఉంటాయి. అది మరి దైవ లక్షణం ఎలా ఉంటుందంటే రాముడిలా ఉంటుంది, రాముడిలా ఉంటుంది, సుమిత్రలా ఉంటుంది, తారలా ఉంటుంది. వీళ్ళందరూ జ్ఞానులు. ఈ రామాయణంలో తులసీ రామాయణాన్ని నాన్నగారు ఎక్కువగా చెప్తారు. తులసీ రామాయణమే అందరూ ఎక్కువగా చదివేది కూడా అదే. ఏ రామాయణం ఎవరు రాసిన రామాయణంలో కూడా సుమిత్రని తారని వీళ్ళని హైలైట్ చేయలేదు ఎవరు. తులసీ రామాయణంలో వాళ్ళు జ్ఞానులని చెప్పాడు తులసీదాస. ఎందుకంటే ఆ క్యారెక్టర్ని అనుభవించాడు కాబట్టి ఎవరు జ్ఞానో, ఎవరు రాజో, ఎవరు దేవుడో, ఎవరు దేవతో అన్ని చెప్పాడు. ఇవన్నీ చూస్తూ ఉంటే రామాయణం ఒక గ్రంథంలాగా అనిపించదు. మన జీవిత విధానమే ఆ జీవిత విధానాన్ని మనం నిరంతరం ఆస్వాదించగలిగితే భూమి మీదకి వచ్చిన పని అయిపోదు. నాన్నగారి దగ్గర ఒకసారి అడిగాను, నాన్నగారు అన్నారు, మోహన ప్రపంచం మిక్సరు, నువ్వు పుట్టావనుకుంటే నీకు మోక్షం రాదన్నారు. నేనన్నాను, నేను పుట్టాను అనుకుంటున్నాను నాన్నగారు, నాకు రాదని తెలుసు అన్నా. అంటే ఆయన అన్నారు, మళ్ళీ అన్నారు అని నేనే అడిగాను, నాన్నగారు నేను పుట్టలేదని తెలియడానికి గురువు దయ అవసరం కదా అన్నా. అంటే అప్పుడు నాన్నగారు అన్నారు, గురువు దయ కూడా అవసరమే అన్నారు. అంటే అలా కాదు నాన్నగారు, గురువు దయ మాత్రమే అవసరం అనిపిస్తుంది నాకు అని అడిగాను. మాకేమో అనుభవాలు అవుతుంటాయి నాన్నగారు, అవన్నీ కూడా మేమేదో సాధన చేయటం వలన నాకైతే కలగలేదు, నేనైతే ఏమి సాధన చేయట్లేదు. కానీ అనుభూతులు మాత్రం దానంతట అదే, అసలు ఎప్పుడు అనుభవించిన అనుభూతులన్నీ కలుగుతున్నాయి. మరి సాధన ఎందుకు చేయాలి నాన్నగారు అడిగాను. అడిగితే అన్నారు, మనసు చేయకుండా ఉండలేదు కాబట్టి చెయ్యమని పెద్దలు చెప్పారు అన్నారు. హలో హలో,
అద్భుతంగా
హలో వినిపిస్తుంది. ఓకే ఓకే, మనసు నువ్వు నిశ్శబ్దంగా ఉంటే వినిపిస్తుందో లేదో అనుకున్నాను. ఓకే, మనసు చెయ్యకుండా ఉండలేదు కాబట్టి చెయ్యమని పెద్దలు చెప్పారు అన్నారు. కరెక్టే నాన్నగారు, కానీ ఈ కలిగిన అనుభూతులేవి మనసు ప్రమేయంతో కలిగినవి కాదు. ఇంతవరకు ఎప్పుడు నేను రుచి చూడని అనుభూతులు కలుగుతున్నాయి. అప్పుడు అది ఈశ్వరుడు దయ అవుతుంది, కానీ సాధన ఎలా అవుతుంది నాన్నగారు అన్నా. అంటే రెండు చేతులు ఎత్తి నమస్కారం పెట్టి, ఈ విషయం అర్థం అవుతే భూమి మీదకి వచ్చిన పని అయిపోద్ది మోహన అన్నారు. అది ఈ రామాయణం చదివినప్పుడు ఆ క్యారెక్టర్స్ లో ఉన్న ఆంతర్యం అంతా గుర్తించి నేను ఎంజాయ్ చేస్తున్నప్పుడు నాకు ఈ మాట అర్థమైంది. వీటిల్ని ఆస్వాదించి ఆనందిస్తుంటే వీటి కోసం అలవాటు పడుతుంది. ఏదో మనసు ఉందనుకుంటున్నాం కదా, అది అలవాటు పడుతుంది. అలవాటు పోయి తర్వాత ప్రపంచం మీదకి వెళ్ళడం మానేస్తుంది. మానేసిన తర్వాత మనకి కలిగే అనుభూతుల ద్వారా మనం ఈశ్వరుడి దయకి పాత్రలవుతాం. అంతేగాని పూజలు వ్రతాలు వలన దాని ఫలితం దానికి ఉంటుంది, దాని చిన్నదిగా చెప్పట్లేదు నేను. ఏది కన్నా మానసిక జీవితం కన్నా గొప్పది లేదు లేదు లేదు. మనసు ఉన్నంత వరకు మన మనసు ఉందని అనుకుంటున్నాం కాబట్టి మానసిక జీవితం అన్నాం. అసలు మానసిక జీవితం వేరు ఆధ్యాత్మిక జీవితం వేరు లేవు, రెండు ఒకటే. కానీ మనకి బోల్డ్ తలంపులు వస్తున్నాయి కదా, తలంపులు రాబట్టి భయపడి మానసిక జీవితం అంటున్నాం. కానీ జీవితం అంటే చైతన్యంలోనే జరుగుతుంది ఏదైనా. అయితే మన అందరూ ఏంటండి, మనం చైతన్యంలోనే జరిగితే ఇందుకి ఎలా ఉన్నాం అని అడుగుతారు. దీనికి నాన్నగారు గొప్ప ఉదాహరణ చెప్పారు, తోలుబొమ్మలా చెప్పారు. తోలుబొమ్మలు రకరకాలు తయారు చేస్తాడు, కానీ ఒక్కొక్క బొమ్మకి ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది. ఒకడు రాక్షసుడు ఉంటాడు, ఒకడు దేవుడు ఉంటాడు, ఇంకోళ్ళు మనుషులు ఉంటారు, భక్తులు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. అలా రకరకాల బొమ్మలు తయారు చేస్తాడు. జంతువులు కూడా ఉంటాయి అందులో. అన్నిటినీ తయారు చేసి అన్నిటినీ ఆడించడానికి అవి బొమ్మలు కాబట్టి తాడు వాడి చేతులు పెట్టుకుంటాడు. పెట్టుకొని ఏ బొమ్మను ఎక్కడ కలపాలి, ఏ బొమ్మ ఏం మాట్లాడాలి, ఏ బొమ్మను ఎటు తిప్పాలి, ఇవన్నీ కూడా తయారు చేసిన వాడు చూసుకుంటాడు. సో సృష్టి ఈశ్వరుడిది, వాడు తయారు చేసినవి ఇవన్నీ దేవతల ద్వారా. ఎలాగో సృష్టి ఈశ్వరుడిది, వాడు తయారు చేసిన బొమ్మలే మనందరూ. కాబట్టి మన అందరి క్యారెక్టర్స్ ఎలాగ డిటర్మిన్ అయ్యాయో దాని ప్రకారం ఆ తాడు లాగుతూ ఉంటాడు. అప్పుడు మనం తిరుగుతూ ఉంటాం. అంతేగాని మనకి మనిషిగా మనసుగా జీవుడిగా మనకి ఏ రకమైన శక్తి లేదు. శక్తి ఏం జరిగినా ఈశ్వరుడిదే. దానికే నాన్నగారు ఏం చెప్తున్నారంటే, మీరు చెప్పే మాట ముందు మీరు ఫుల్గా అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవడం యోగం అని నాన్నగారే చెప్పారు. ఎందుకు అర్థం చేసుకోవాలంటే, మామూలుగా అంటాం మనం, శివుడి ఆజ్ఞ లేని చేయమైనా కుట్టదని అంటున్నాం అంతే. చేమ కుడితే గొడవ. మనకేం అర్థమైంది, శివాజ్ఞ అని అనుకోగలమా? అసలు ఏ విషయంలో కూడా శివాజ్ఞ అని అనుకోలేం మనం. కారణం ఏంటంటే జీవుడికి అటువంటి మూడేసి పెట్టాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు వేరు తాను వేరు కాదు అన్న అవగాహన కలగకుండా ఉండడానికి దేహం నేను అనే చిక్కుముడేసి పెట్టాడు జీవుణ్ణి. అటువంటి బొమ్మ తయారు చేశాడు, దేహము నేను అనుకునే బొమ్మలు తయారు చేశాడు. సో ఇప్పుడు ఆ బొమ్మలన్నీ దేహం నేను అని అనుకున్నట్టుగా ఆడుతున్నాయి. అది కానీ వీడి తెర వెనుక ఉండి వీడు ఆడిస్తున్నాడు. కానీ మనకేమనిపిస్తుంది, బొమ్మ ఆడుతుంది, బొమ్మే మాట్లాడుతుంది అనుకుంటాం. మన జీవితాలు కూడా అంతే. మన జీవితాల్లో ఎవరి స్వభావం ఎలా ఉన్నా, మనం మంచివాళ్ళైనా చెడ్డవాళ్ళైనా అవతలి మంచివాళ్ళైనా ఎవరి టెండెన్సీ బట్టి వాళ్ళు ఉంటారు. జీవితంలో ఎవరైనా సరే తాడు ఈశ్వరుడి చేతిలో ఉందని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. వాడు ఆడించినట్టే ఆడతాడు. సో చెడ్డవాడికి కూడా చెడ్డ పని చేయడానికి ఏ శక్తి ఈశ్వరుడు ఇస్తేనే వస్తుంది. కాబట్టి ఈశ్వరుడిదే శక్తి అయినప్పుడు ఇది మంచిది ఇది చెడ్డదని నిర్ణయించడానికి మనమెవరు? వీఆర్ నథింగ్. ఈ విషయం తెలుసుకోమని రామాయణం కూడా చెప్పింది. ఈ విషయం తెలుసుకోమని చెప్పడం కోసం రాముడి క్యారెక్టర్లో ఎన్నో సంఘటనలు జరిగాయి. ఎప్పుడు కూడా రాముడు దేవుడు అని ఎవరు అనుకోలేదు. కామన్వెల్త్లో జీవించాడు. అందరూ మహారాజు అనుకున్నారు, బలవంతుడు అనుకున్నారు, అందగాడు అనుకున్నారు, రకరకాలుగా రాముడిని నిర్వచించాం. తప్ప రాముడు దేవుడా కాదా అని ఎవరు ఏమి అనుకోలేదు ఆ రోజుల్లో. కాబట్టే అడవిలికి వెళ్ళాడు, భార్యను తీసుకెళ్ళాడు. ఎవరు ఎటువంటి మాట్లాడినా, ముందైనా వెనకైనా, అసలు ఏం ఫీలింగే ఉండేది కాదు. కారణం రాముడు ఫీలింగ్ కాదు. మనందరూ ఫీలింగ్, ఎందుకంటే ఉన్నాము అని అనుకుంటున్న వాళ్ళం మనం. వాడు ఉన్నాడు అనుకోలేదు. నేను ఉన్నానని రాముడు ఎప్పుడు అనుకోలేదు, ఉన్నాడు అంతే. ఉంటూ జీవితంలో జరిగిన ఉండబట్టే జీవితంలో జరిగిన వాటిని అన్నిటిని యాక్సెప్ట్ చేశాడు, ఎటువంటి వికారం లేకుండా. మనం అలా లేము కాబట్టి ప్రతి ఇన్సిడెంట్కి దుఃఖమో ఏదో సుఖమనో అనుకుంటున్నా, భోగాన్ని సుఖం అనుకుంటున్నాం. ఓకే, సుఖం సుఖమని దుఃఖమని గోళ గోళ గోళ, ఎప్పుడు ఈ రెండే. ఎయిదర్ హ్యాపీగా ఉంటాం లేకపోతే అన్హ్యాపీగా ఉంటాం. నార్మల్గా అసలు ఉండం మనం, ఏ తలంపు కూడా ఉండనివ్వదు. అయితే రాముడికి తలంపులు లేవా? ఎందుకుండు, వాళ్ళకే ఉంటాయి.
వాళ్ళకి కూడా తలంపులు ఉంటాయి.
అవి ఎలా ఉంటాయి? పగటిపూట చంద్రుడిలాగా ఉంటుంది ఆడి మనసు. తలంపులే మనసు అంటే ఏం లేదు, తలంపులే మనసు. బట్ ఇది పగటిపూట చంద్రుడిలాగా ఉంటుంది, ఏ పెద్ద దానికి ఏ వాల్యూ ఉండదు. మనకి అలా కాదు, జీవుడి జీవితం అలా ఉండదు. ఎందుకంటే ఆధారపడి ఉన్నాడు ఆడు, ఆ ముడిలో ఉన్నాడు, చిక్కుముడిలో ఉన్నాడు. ఆ చిక్కుముడి నుంచి బయటికి రావాలంటే ఎవరైతే ఆ ముడేశారో ఆయన ఆశ్రయించకపోతే మనం ఆ ముడిలోంచి బయటికి రాలేం. రాలేము. ఈ రామాయణాన్ని కూడా ఇలా ఆస్వాదించలేం. రాముడు వచ్చాడు, సీతను తీసుకెళ్ళిపోయాడు, ఆడు యుద్ధం చేశాడు, దేవుడు అని ఇలా కొలుస్తాం అంతే. రామతత్వం దగ్గరికి వెళ్ళాలంటే ఆ ముడి ఇప్పాలి. ముడి ఇప్పితే స్ట్రైట్ దారి వస్తుంది మనకి. ఆ చిక్కుముడి ఏంటి? దేహమే నేను అనుకోడు. కానీ ఉష ఏంటో గాని రామ అంటం కన్నా నేను అంటమే బాగుంది.
అంటే అంటే ఎవరికి నచ్చుతుందో నచ్చుతో తెలియదు కానీ మీరు అన్నమాట ఇది నాకు గుర్తొచ్చింది. ఏంటంటే ట్రైన్లో వెళ్తూ ఉంటే ఎవరో భగవాన్ డివోటి, ఎప్పుడు నేను చదువుకుని చదువుకునే రోజుల్లో ట్రైన్ లో వెళ్తూ ఉంటే ఆయన ఏదో ఒక పాత బాగా పాత పడిపోయిన పుస్తకం, అది ఆల్మోస్ట్ పేజీలు అంటే క్రంపులు అయిపోయే స్టేజ్ లో ఉంది ఆ పుస్తకం.
ఓకే,
అది అర్థమైంది. అది ఎవరి పుస్తకమో తెలియదు. ఆయన చదువుతూ చదువుతూ అమ్మ మీకు ఇది భగవాన్ రమణ మహర్షి లిటరేచర్ ఇష్టమా అని అడిగారు. అంటే అంత ముసలైన పుస్తకం భగవాన్ రమణ మహర్షి చదువుతున్నారు నాకు తెలియదు. ఇష్టం అంటే గురువు గారు ఉన్నారు చెప్తూ ఉంటారు. అయితే కోర్ సబ్జెక్ట్ లోకి మేము ఎక్కువ వెళ్ళకుండా పైపైకి వెళ్తూ ఉంటామని చెప్పా.
ఓకే ఓకే.
అంటే అప్పుడు అయితే నాకు నిద్ర వస్తుంది, ఈ పుస్తకం చదవమ్మా బాగుంది అని నా చేతిలో పెట్టి పడుకున్నారు.
ఓకే.
అది అక్కడ ఫస్ట్ ఓపెన్ చేయగానే, అంటే ర్యాండమ్ గా ఓపెన్ చేయగానే ఫస్ట్ నాకు ఎదురైన లైన్ ఏంటో చెప్పరా ఇప్పుడు మీరు అన్నమాట. అన్ని మంత్రాల్లోకి, అన్ని
మంత్రాల్లోకి
గొప్ప మంత్రం నేను. అంటే అది ఇంగ్లీష్ బుక్ మోహన. అంటే అసలు ఆ ఏ బుక్ ఏమి టైట్ లో కూడా చూడలేదు, ఎందుకంటే అట్టేసింది, పాత పడిపోయింది, కొన్ని పేజీలు లేవు, క్రంపులు అయిపోయే స్టేజ్ లో ఉంది. అందుకే మధ్యలో ర్యాండమ్ గా తెలిసి జస్ట్ ఒక లైన్ చదివితే అక్కడ ఉన్నది ఏంటంటే అన్ని మంత్రాల్లోకి, అమాంగ్ ఆల్ మంత్రాస్ ద గ్రేటెస్ట్ అండ్ ది సోర్స్ మంత్ర ఈస్ ఐ. ఇఫ్ యు కెన్ జస్ట్ అండ్ ఐ whenever possible you will remain as the I am. Undi
chala bagundi sir.
Asala ante asala prana akkada pranaliki chudandi ante I apustam avasyam inka avasaram ledu
avasaram ledu
I antune padukunnane mohana.
Okay,
bagundi. Ee talam pochina kuda talampuni patinchukokunda I ఏ తలంపు పట్టించుకోకుండా ఐ, అలా అలా ఇద్దట్లోకి వెళ్ళిపోయిన లేవడమే ఐ అని లేచాను మోహన.
బ్యూటిఫుల్ బ్యూటిఫుల్.
అసలు నాకు అనిపించింది అంటే గ్రేస్ ఇస్ హియర్ అండ్ నౌ అన్నది ఎంత ట్రూ మోహన.
అది కరెక్ట్. అంటే ఒకప్పుడు నేను అవగాహన కాకముందు నాన్నగారు చెప్పేవారు, నువ్వు దీన్ని విచారిస్తే ఇప్పుడే ఇక్కడే నీకు ఆత్మానుభవం కలుగుతుందని చెప్పేవారు ఉష. అది ఇప్పుడే ఇక్కడే ఉంది, నువ్వు నీ దేహాత్మ బుద్ధిని కొంచెం పక్కకి నెట్టావంటే రివీల్ అయిపోద్దని.
అవును అవును మోహన,
అది ఇప్పుడే ఇక్కడే ఉందన్నది నిజం, అదేం సందేహం లేదు నాన్నగారు. కానీ మీరు పెట్టిన ఈ ముడి ఇప్పుడే ఒక్కడే ఉన్నట్టు తెలియనివ్వట్లేదు. చైతన్యంలోనే ముడి జరిగింది, ముడి కూడా చైతన్యంలోంచే జరిగింది, దానికి వేరే దేవుడు ఏమి రాడు. ఆ చైతన్యానుగ్రహంతోనే ముడి విడాలి,
అంతే, అబ్సల్యూట్లీ అంతే.
దానికి ఈ పుస్తకాలు చదువుతాం కదా, ప్యూర్ నాలెడ్జ్ గురించి చదివేటప్పుడు ఆ ఫ్రీడమ్ కి ఎక్కడ అడ్డొస్తుందో ఆ ముడిని ఆ వస్తువే విప్పుతుంది, కానీ అదేమి మన శక్తి ఏం కాదు. అసలు శివుని
ఆగిలేదు,
దానంతటది విడుదల అవ్వాలి. దీనికి మనం సాధన చెయ్యాలి కదా, తప్పులేదు ఉష, అది చెయ్యాలి కదా అని తలంపు కూడా చైతన్యంలోంచి వస్తుంది, మనకి వేరుగా రావట్లేదు. ముందు మనం దేహము కాదు, నేను అన్నది దేహము కాదని ముందు మనం ఫర్మ్ గా ఉండాలి ఆ
విషయంలో.
వెరీ ఇంపార్టెంట్,
సో ఇంపార్టెంట్, ఎందుకంటే ప్యూర్ స్ట్రైట్ ఫార్వర్డ్ కన్విక్షన్ దట్ యు ఆర్ నాట్ ది బాడీ.
Yes, అక్కడ నేను అంటే వేరు. ఇప్పుడు నేను మోహన అనుకున్నప్పుడు నేను మోహన్నే, కానీ నేను ఒంటరిగా మోహన కాదు, మోహన నేనే, అందులో డౌట్ లేదు. కానీ నేను అన్నది మోహన కాదు, దట్ ఈస్ డిఫరెంట్. అదే తాడు పాము అని చెప్తారు, తాడు పామే కానీ పాము తాడు కాదు. వినటానికి ఒకలాగే ఉంటది, కానీ మనల్ని ఏడిపించి 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 ఏదో రోజు మనం బాధ పడలేక అదే దానంతటదే విసుక్కుని ఆ ముడిపుతుంది,
ఫ్లాష్ లాగా వస్తుంది,
ఫ్లాష్ లాగా వస్తుంది. ఆ రోజు మనకి అర్థం అవుతుంది, అయ్యో ఎన్నాళ్ళు కూడా నేను ఇదే కదా. కానీ అప్పుడు ఇంకా గుర్తే ఉండదు, ఈ ఫ్లాష్ లా మొత్తం అన్ని కొట్టుకుపోతాయి. పూర్వజన్మలు రాబోయే జన్మలు ఏమి ఇంక ఉండవు, ఉంటాం అంతే. ఆ ఉండటం అన్నది అతి ఆనందంగా శాంతిగా సుఖముగా కాంతిగా ఇంకా చెప్పొద్దు ఆ స్థితి, అటువంటి ఆనంద స్థితి అది. అది అందులో సృష్టి జరుగుతుంది, అందులో సృష్టి జరుగుతుంది. సృష్టిలో అది లేదు, ఏదో చేయటం వలన అది దొరకదు. ఏదో చేస్తూ ఉంటే ముడి ఎక్కువ పడిపోతూ ఉంటది, తర్వాత తిప్పడం చాలా కష్టం.
అవును అవును,
నువ్వు కనీసం తెలుసుకోవాలని అనుకోకపోయినా భగవాన్ అన్నట్టు ఊరకు ఉండు, దానంతటా అదే ఏదో రోజు ముడి విడుతుంది. మనం ఊరక ఉండం, సాధన చేయకుండా ఉండం, సాధన చేస్తున్నానని అనుకోకుండా కూడా ఉండలే, ఉండలేమంటే ఆ ముడి లక్షణం అది. ఇక్కడ
మోహన
చెప్పు చెప్పు,
అనుకోకుండా ఉండలేక ఉన్నా పర్వాలేదు, దాన్ని పెట్టుకుని మళ్ళీ అహంకారాన్ని గ్లోరిఫై చేసుకోవడం అది ఇంకా
స్పష్టమే, అది అది ఇంక చెప్పక్కర్లేదు. కానీ ఇటువంటి బోధ కూడా అందరికి అందాలి కదా ఉషా.
అవును,
అందరూ నాన్నగారు ఎప్పుడు
ఇప్పుడు అసలు ఆయన భగవాన్ తెలుసా అమ్మా అంటే మనం నాన్నగారు చుట్టూ తిరిగాము, అరుణాచలం తిరిగాము, భగవాన్ అంటే ఇష్టం ఉంది, ప్రేమ ఉంది, ఆ సబ్జెక్ట్ మీరన్నట్టు హియర్ అండ్ నవ్వు గ్రేస్, నువ్వు నిండా చెరువులో మునిగిపోయి ఇంక తల తప్ప మిగతాదంతా ఒళ్ళంతా అందులో మునిగిపోయి నాకు నీళ్లు కావాలి నీళ్లు కావాలి నీళ్లు కావాలి అడిగినట్టు ఇంకా కోర్ అసలు కోర్ సబ్జెక్ట్ మనకి అది అది చెప్పుకుని అది తరించాలి కదా.
అవును,
అంటే మనం ఇక్కడే ఇప్పుడే ఉంది అనే దానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు ఎన్ని జన్మలు ఎత్తాలి మనం.
దీనికే నాన్నగారు చెప్పారు ఉష, అర్థం అవ్వడానికి ఎన్ని జన్మలు పడుతుందో, అర్థమయ్యింది అర్థం అవ్వడానికి 100 జన్మలు పడితే అర్థమైనది అనుభవంలోకి రావడానికి ఇంకెన్ని జన్మలు పడుతుందో. కానీ అర్థం అయిన తర్వాత ఇంక జన్మల గురించి ఆలోచించుకో, పడి ఉండలాగా, పడి ఉండలాగా, ఏదో రోజు రివీల్ అవుతుంది.
రివీల్ అవుతుంది అప్పుడు. ఒకటి మోహన్, ఇక్కడ బ్యూటీ ఏంటంటే నిజంగా కోర్ మనకి అందినప్పుడు మీరన్నట్టు దాని స్మృతి, దాని తాలూకు వైభవం, దాని తాలూకు రుచి మనకి తెలుస్తూ ఉండి ఉన్నది ఉన్నది నేనే, ఇంక నాకు భిన్నంగా ఏదీ లేదనే స్ఫురణకి మనకి వస్తూ ఉంటే మీరన్నట్టు ఉండగలం మోహన.
ఉండగలం. అది నాన్నగారు ఎంతో కొంత మనకి ఇచ్చారు, స్టేట్కి చాలా మందిని తీసుకొచ్చారు నాన్నగారు,
తీసుకెళ్లారు. అందుకే ఈ సబ్జెక్ట్ చాలా, అంటే ఎందుకు ఈ కోర్ సబ్జెక్టే మాట్లాడుకోవడం మనకి ఇంపార్టెంట్ అంటే దీనికి భిన్నంగా మనం ఏది మాట్లాడుకున్నా మళ్ళీ సంసారమే
వెళ్ళిపోతుంది. మళ్ళీ ముడి చిక్కు చిక్కులు ఎక్కువ పడుతుంటాయి ముడికి, ముడి మీద ముడి, ముడి మీద ముడి పడుతుంటాయి. అలా కాకుండా అది ముడి లేదు ముడి లేదు ముడి లేదు అనుకోవడం వలన ఒన్న ముడి కూడా ఊడిపోద్ది ఏదో
రోజు.
భావన బలం అలా ఉంటది. ఒకటి ఉంది 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 అనుకుంటే ఉంటది, ఒకటి లేదు 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 అనుకుంటే అదే తపస్సు. తపస్సు అంటే ఏదో కూర్చొని పొట్టలు తీయడం కాదు మీదన, ఒకే విషయాన్ని నిరంతరం స్మరించటం. అది నువ్వు ఏది స్మరిస్తే అది అయిపోతావు. ఇలాంటి అద్భుతమైన మాటలు అసలు నాన్నగారు చెప్పారు మనకి, మన పోటోళ్ళకి అర్థమయ్యే మాటలు ఇవి. ఇవి అర్థమవుతున్నాయంటే అసలు ఆ ముడి లేదని తెలుస్తుంది కదా. ముడి లేదు అసలు, ఉంది 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 అనుకోవడం అది ఎందుకో పడిపోయింది, అలాగా అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఏం కనిపిస్తుంది, అలవాటు కూడా ఈశ్వరుడే కదా. ఈశ్వరుడికి తెలియకుండా, నేనుకి తెలియకుండా ఏది లేదు సృష్టిలో. ఇప్పుడు ఆ ముడి కూడా నేనే కదా అనేసరికి ముడి ఉన్నట్టు కానీ నువ్వు దేహం అని కానీ నీకు ఆ తలంపులకి బ్రేక్ పడి తీరుతుంది.
అంటే ఒక రకమైన ఫ్రీడమ్ వచ్చేస్తుంది, ఇన్నర్గా
ఫ్రీడమ్ వస్తుంది మనకి, మనకి మన జీవితం మీద మనకి ఫ్రీడమ్ వస్తుంది. ఉషా, అందరి జీవితాల మీద రాదు అది. జ్ఞానం, పూర్ణ జ్ఞానం పొందితే అందరి జీవితాలకి ఫ్రీడమ్ వచ్చేలా చేయగలం, మనం హెల్ప్ చేయగలం. కానీ మన మీద మనకి ఫ్రీడమ్ లేదు కదా ఇప్పుడు.
అవును అవును అవును,
మన మీద మనకి ఫ్రీడమ్ లేదనడానికి ఇప్పుడు ఇదే చెప్తాను, ఈ రామాయణంలోనే చెప్తాను. ఫ్రీడమ్ లేకపోబట్టే నీ మీద నీకు రాముడికి పూజ చేస్తున్నావు, పట్టాభిషేకం గోల 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 గోల. ఎంత ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారంటే అవన్నీ జరుగుతాయి. కానీ మనకి ఐడెంటిఫికేషన్ వెరీ డేంజరస్. రాముడికి జరగవలసినవన్నీ జరుగుతాయి, అన్ని జరుగుతాయి, ఏది ఆగదు. కానీ ఐడెంటిఫికేషన్ నోట్ వచ్చి ఏడిసింది కదా. ఇంతమంది ఇన్ని చేస్తున్నాం రామనవమికి కల్చరల్ ప్రోగ్రామ్స్, రాముడి మీద ఎవరికి ఇష్టం లేదు. మనం డ్యాన్స్ వేయాలి బాగుందా లేదా, మనం డ్యాన్స్ వేయాలి, మనం పాట పాడాలి, మనం కోలాట ఆడాలి, మనం ఊరేగింపులు వెళ్ళాలి, మనం సేవ చేయాలి. అంతసేపు ముడి దగ్గరే కొడుతుంటే ముడి గట్టిది కానీ విడేది ఎప్పుడు? ఇవన్నీ రాముడు కాదని చెప్పాడు, ఆత్మ నేనుగా లోపల ఉన్నాను, ఆత్మారాముడిగా ఉన్నానని చెప్పాడు. మరి ఆత్మారాముడి గొడవ ఎవరు పట్టించుకుంటున్నావు? నువ్వు పట్టించుకోవాల్సిందే అది. ఇవన్నీ జరుగుతాయి, మనం కాకపోతే ఇంకోటి చేస్తారు. మనమే చేసి ఐడెంటిఫై అయ్యే బదులు చేయకుండా ఉండడం బెటర్. కనీసం అమ్మ నేనేమి చేయలేదు, నేనేమీ చేయలేదని చేయలేకపోవటాన్ని గుర్తు చేసుకుంటూ మొత్తాన్ని లేకుండా పోతావు ఏదో రోజు. ఇప్పుడు అలా కాకుండా చేసి నేనే చేశాను నేనే చేశాను అనుకుంటూ నీ కర్తృత్వాన్ని పెంచుకునే భక్తి ఎందుకు? అశాంతి తెచ్చుకోవడానికి. నువ్వు రామదాసు నగలు చేయిస్తే కారణభక్తి అని చెప్పారు కదా నాన్నగారు, కారణభక్తి అశాంతిని తీసుకొస్తుంది. నాన్నగారు చెప్పారు ఒకసారి, నీకు అశాంతి తీసుకొచ్చే భక్తి ఎందుకు నీకు? నువ్వు చల్లగా నిన్ను ఉంచని భక్తి నీకు ఎందుకు? పచ్చడి చేసుకుంటావా దాంతో దేనికి? అసలు భక్తి అంటే ఏదో తెలియకుండా భక్తి ఎలా చేస్తావు? భక్తి అంటే ఏంటి? హయ్యర్ పవర్ గుర్తిస్తూ ఉంటే నువ్వు మైనస్ అయిపోతూ ఉండవు, నీకు నువ్వు కనిపించకుండా పోవడం భక్తి. చాలా భక్తులండి మేము, మేమందరూ చాలా భక్తులు. ఏం భక్తులు మనం? భక్తులు అని అనుకుంటున్న భక్తులు. నిజమైన భక్తుడు నాకు భక్తి ఉందని ఆడికి తెలియదు అసలు. ఒక మంచి క్వాలిటీస్ ఉన్న వాళ్ళు చూసామంటే మనం చెప్తాం తప్ప వాళ్ళు అనుకోరు వాళ్ళకి మంచి క్వాలిటీ ఉందని. వాళ్ళకి తెలియదు
తెలియదు
ఇంకోళ్ళు ఇంకోళ్ళు చెప్పాలి వాళ్ళకి. దా ఇంకోటి చెప్పాలంటే వీళ్ళకి కూడా ఆ మంచి సంస్కారం ఉంటే తప్ప అది అర్థమవుతుంది. ఇవేవి లేకుండా ఇవేవి అసలు వీటి గురించి ఆలోచించకుండా మనం రామాయణం చదవచ్చు చెప్పొచ్చు పుణ్యం వస్తుంది కాదన్న జ్ఞానం మాత్రం రాదు. ఇందులో జీవిత సత్యాలు కొన్ని చెప్పారు ఉషా నాన్నగారు. ఆ దశరథుడు పట్టాభిషేకం చేయడానికి రెడీ అవుతాడు కదా, దశరథుడు వశిష్ఠుణ్ణి కూడా అడగడంట సలహా. నాన్నగారు చెప్పారు నాకు తెలీదు, వశిష్ఠుణ్ణి కూడా సలహా అడగడంట. తను రాజు తన అన్నది జరిగిపోతుంది అన్న ఒక యాంగిల్లోనే ఉన్నట దశరథుడు. ఇంట్లో ఆడవాళ్ళకి చెప్పాలి కదండి, మరి పట్టాభిషేకం చేస్తున్నప్పుడు ఇంట్లో ఇంట్లో భార్య ఉంటుంది పిల్లలు ఉంటారు అందరూ ఉంటారు అడగాలి కదండి. ఎవరిని అడగకుండా ముహూర్తం పెట్టేస్తే ఎలాగా, సుమిత్రకి చెప్పుడు కైకి చెప్పుడు. ఇందులో ఒక డ్యామేజ్ ఏమవుతుంది, ఈ మందరు వచ్చి ముందు కైకి చెప్తుంది. దశరథుడు చెప్తే కొంచెం కన్విన్స్ అవునేమో కైక, కానీ ఒక పని మనిషి వచ్చి చెప్పింది రేపు పట్టాభిషేకం పెట్టాలి ఎలా ఉంటది కామన్ గా పోని. ఆ భర్తుడికి ఇష్టమా కాదా అని కూడా అడగలేదు, వాడు ఊర్లో కూడా లేడు. అయితే ఈశ్వరుడు ప్రణాళికలో ఇవన్నీ ఇలా జరగవలసి ఉంది, ఈ ప్రణాళిక ఇలా జరిగింది. ఆ గ్రంథం అంతే కదా, ఏ గ్రంథం చదివినా ఏ పుస్తకం చదివినా ఏ జీవిత సత్యాలు మన రుచి చూసినా ఈశ్వరుడికి తెలియకుండా జరగవు. దీన్ని దీన్ని ఒప్పుకుని తీరవాలి. ఇది ఒప్పుకోకపోతే మనల్ని ఇంకెవరు బాగు
చేయలేరు. మీరన్నట్టు మనం భక్తులు మన ట్యాగ్ వేసుకుని తిరగడం తప్ప సంస్కరింపబడి మనకి దీపన అయ్యి మనం ఆ సబ్జెక్ట్ వంట పట్టి మనం అక్కడ ఉండడం అనేది ఎలా జరుగుతుంది మోహన? ఇంకా
అంతే అంతే జరగదు. అయితే ఏంటంటే ఉషా, ఇప్పుడు ఈ నేను గురించి ఎక్కువ ఆలోచించటం అసలు అంత అసలు తలంపులే లేకుండా ఉండగలగటం శాంతిగా ఉండగలగటం వలన ఏది జరిగినా సరే నేనులోనే కదా అని వచ్చేసరికి ఎవరిని ఏమి అనాలనిపించదు ఉషా.
ఎందుకంటే అది కూడా ఈశ్వర ప్రణాళిక
ఈశ్వర ప్రణాళికలో భాగమే. ఇంకా మంచోళ్ళ మీద చెడ్డోళ్ళ మీద అభిప్రాయాలు ఎందుకు వస్తాయి ఉషా?
అభిప్రాయాలు ఉంటే మళ్ళీ మనసు
చిక్కబడిపోతుంది, అది రావు కదా. ఆ అవగాహన ఉంటే ఒకవేళ తలంపు వచ్చినా దానికి బలం ఉండదు, కొంచెంసేపు కనిపించి పోతుంది మనం ఊరకు ఉండగలిగితే. ఎప్పుడు ఊరుకు ఉండగలం, అతీత శక్తిని గుర్తించినప్పుడే ఊరుకు ఉండగలం.
అది
ఇప్పుడు భగవాన్ ఏం చెప్పాడంటే అతీత శక్తి ఎవరో కాదు, నేనంటేనే అతీత శక్తి. అది ప్రతి జీవకోటి అంటోంది నేను నేను నేనని, నిరంతరము నేను స్మరిస్తూనే ఉంది. కానీ పక్కన ఆ పేరుతో తాదాప్యం పొందుతుంది, మరణ వరకు నేను అంటున్నారు అందరూ. పక్కన మోహన్ అనే ట్యాగ్ తగిలిస్తున్నాం, అక్కడ వచ్చేస్తుంది న్యూసెన్స్ అంతా. ముందు పేరు రూపం ఈ రెండే దీని ఫుడ్, ఈ రెండింటిని ఎలిమినేట్ చేయాలంటే హయ్యర్ పవర్ లోనే జరుగుతుందన్న నిత్య సత్యాన్ని గుర్తించి తీరాలి. తీరకపోతే జీవితం గందరగోళంగానే ఉంటది, మనకి అసలు శాంతి అన్న మాట కూడా ఎత్తడానికి మనకి అర్హత లేదు. మా భగవాన్ చెప్పిన సబ్జెక్ట్ ఆషామషి కాదు, రామాయణం ఎందులా చెప్పలేదు ఆయన. నాన్నగారు బల్లగుద్ది చెప్పారు ఇవన్నీ, అప్పుడు అనిపించేది నాన్నగారు ఎందుకు ఇంత ఇమోషన్ అయిపోయి కేకలు పెట్టేస్తున్నారేంటి అనిపించేది ఉషా. అది అదంతా విని అర్థం అవుతుంటే ఈవేళ ఆయన పడిన ఆవేదన ఎంత ఆవేదన పండకపోతే అత్యున్నత స్థితిని పొంది అలాగా గగ్గోలు పెట్టారు ఆయన. మనం బాగుపడాలి
తపన
దాని లక్షణం అది.
నాన్నగారు శరీరం వదిలాక ఈ రోజు వరకు నాకు ఎప్పుడన్నా కళ్ళంటి నీళ్లు తిరిగితే ఈ ఒక్క పాయింట్ కే నాకు కళ్ళం నీళ్లు తిరుగుతాయి మోహన.
నిజంగానే
అంటే ఆయన పడ్డ అంటే అసలు భక్తుడు భగవంతుడు పొందాలని పడవలసిన ఆవేదన నాన్నగారికి
పొందాలని
ఆయన తపన పడ్డారు మోహన.
ఆయన పడ్డారు ఇప్పుడు కూడా వర్క్ జరుగుతుంది. ఇవాటి కూడా బాడీ లేకపోయినా మనకి అందవలసింది ఇవాళ కూడా అందుతుంది. ఈ రోజు ఈ మాత్రం శాంతిగా ఒక మామూలు ఫ్యామిలీలో ఇలా ఉండగలుగుతున్నాము. ఎన్ని రకాల మనస్తత్వాలు ఉంటాయి ఉషా, అన్ని రకాల మనస్తత్వాల్ని సమ్మాళించుకుంటూ మనం జీవించేలాగా ఎంత బోధ చేసి ఉంచారు. కృష్ణుడు 40 నిమిషాల్లోనో గంటలోనో 2 గంటల్లోనో మొత్తం భగవద్గీత చెప్పాడు అన్నారు. అంటే అసలు అది కాలం లేదులే అక్కడ ఈ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ. నాన్నగారు 60 సంవత్సరాలు బోధించారు భగవద్గీత కన్నా ఎక్కువ. మనం ఏదైతే అబద్ధం అబద్ధం అని మనకి చెప్పారో ఆ అబద్ధం స్థాయికి దిగి అబద్ధాల్లోనే ఇలా ఉండండి ఇలా ఉండండి ఇలా ఉండండి అని చెప్పి నిజం దగ్గరికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు నాన్నగారు. మన జీవితం అబద్ధం అని చెప్పేసి మనల్ని వదిలేదు. అది అబద్ధం నువ్వు నిజాన్ని పొందు అని చెప్పి వదలలేదు. ఆ అబద్ధంలోంచి మనల్ని బయటికి తీసుకురావడానికి ఎన్ని రకాల చర్యలు చేయాలో అన్ని నాన్నగారు చేశారు. అది అందరూ ఎంతో కొంత అందరికీ అనుభవం ఉంది. అది నో అనడానికి లేదు. కాబట్టే ఈవేళ నాన్నగారిని మనం కొంతవరకైనా దేవుడని అనగలుగుతున్నాం. ఎందుకంటే ఆ శక్తి మనకి లేదు. ఐన్స్టీన్ అంటాడు ప్రపంచం అంచులకి వెళ్ళండి అని సత్పురుష సహవాసం కోసం. ఖచ్చితంగా చెప్పగలను ఉష, సత్పురుష సహవాసంకి మించిన సహవాసం లేదు. ఎందుకంటే ఒక్క దర్శనంతో నాలో వచ్చిన మార్పే నాకు సాక్షి, ఎవరో కాదు. కాబట్టి ఐన్స్టీన్ వరకు వెళ్ళక్కర్లేదు. ఆఫ్టర్ ఆల్ మోహన్ చెప్పగలరు సత్పురుష సహవాసం ఎంత వైభవం అయినదో. జీవిత విధానాన్ని ఎవరు మార్చగలరు ఉష? జీవిత విధానాన్ని సత్పురుషుడు దర్శనమే మారుస్తుంది. అడే వ్యక్తిగా పని కట్టుకుని వచ్చి మన జీవితాలు మార్చడు. ఆ చైతన్య రూపం ధరించి వస్తే ఇంక తరించబడతారు అంతే. దీనికి జగ్గయ్యపేటలో ఒకసారి చెప్పారు, సద్గురువు భూమి మీద నడయాడుతుండగా దర్శించుకున్న వాళ్ళు 95% జన్మల నుంచి బయటకు ఒడ్డుకొచ్చేయడానికే చూస్తాడట. మరి ఆ పని మీదే ఉంటాడట. ఇంకా పని లేదు, చైతన్యానికి ఏం పని? సృష్టిని పాలించడమే కదా అని జగ్గయ్యపేట మీటింగ్ లో చెప్పి ఇంకో మాట అన్నారు. భగవాన్ బోధ ఎలాంటిదంటే తెల్లటి గోడ మీద ఇంకా తెల్లగా ఏమన్నా కనిపిస్తే అదే భగవాన్ బోధ అన్నారు. అసలు ఆశ్చర్యపోయాను ఉష, ఈ మాటలేంటి? కవిత్వం చెప్పదా ఇలాగా?
మాట మోహన ఇది.
ఆ మీటింగ్ లో ఒకేసారి నేను విన్నాను, భగవాన్ బోధ ఎలాంటిదో మీకు చెప్తాను, గురువు గురించి అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. తెల్లటి గోడ మీద ఇంకా తెల్లగా ఏమన్నా కనిపిస్తే అది భగవాన్ బోధ అని చెప్పి, మీకేంటి పిల్లిని చూస్తే పారిపోయే మీరు ఆ బోధ వలన పులిని ఎదుర్కొనే శక్తిని ఇస్తాడు గురువు. అవన్నీ మన జీవితంలో ఎంతో కొంత జరిగే చదువు.
పిల్లి
మనమే పులి మనమే కదా.
అవును అంటే
ఇంకా
అంటే
అవును అవును
రావడానికి కారణం ఈ స్ట్రెంత్ కి కారణం ఆ రికగ్నిషన్.
అదే
అంటే ఈ రోజు సినిమాలు అసలు ఏది వచ్చినా ఫియర్లెస్ గా ఫేస్ చేయడం అనే ఈ సబ్జెక్ట్ రికగ్నిషన్ వల్లే వచ్చింది.
ఇప్పుడు ఐ అంటే చైతన్యం అనుకున్నప్పుడు సింహం అయినా పులైనా మనిషి అయినా ఏదన్నా దేవుడే కదా. ఇంకా తలంపులన్నీ అన్ని తలంపులే. అది జీవుడని ఓడి చెప్తే సింహం అని అన్ని తలంపులే ఉష,
తలంపులే. సో అంటే ఏది జరిగినా ఇక్కడే జరుగుతోంది, మనలో జరుగుతోంది, దీనికి భిన్నంగా ఏది లేదన్నప్పుడు పోరాటం లోపల తప్ప బయట మనుషులు లేరు. అసలు
పోరాటం లోపలే జరుగుతుంది. అదే పిలిపి అంటే మనకి పిల్లి పులి అంటే మనకి ఫిజికల్ గా ఆయన ఉదాహరణ చెప్పారు, కానీ యుద్ధం లోపలే జరుగుతుంది.
అంతే అంతే,
యుద్ధం లోపలే జరుగుతుంది, అందులో దయ
గెలుస్తుంది. సబ్జెక్ట్ ఎంత బ్యూటీ అంటే అసలు బయట ప్రపంచం లేదు, నీ లోపలే ప్రపంచం అంతా ఉంది.
అవును,
ఇప్పుడు నిజంగా కూడా కామన్ సెన్స్ తో ఆలోచించిన ఎక్కడో భక్తి జ్ఞానం ఇంకా అసలు పోనీ గురువు లేని వాళ్ళు ఇప్పుడు కామన్ సెన్స్ తో ఆలోచించిన మామన బయట ఒక సంఘటన జరిగితే 10 మంది ఉంటారు, దాన్ని 10 రకాలుగా పరిశీలి చేస్తారు.
అవును,
బయట జరిగింది ఒక ఇన్సిడెంటే.
అవును,
అది 10 తలకాయలు 10 రకాలుగా ఎలా తీసుకుంటున్నారు ఉన్నది ఒకటైతే. అంటే ప్రపంచం మనలోనే ఉంది, మనం దాన్ని ఎలా చూస్తే అది అలా కనపడుతుంది.
అలా కనపడుతుంది,
చూసే దృక్పథం మార్చుకుంటే అది మారిపోతుంది. అందుకే యూ కెన్ టేక్ అ సిచ్యువేషన్ ఇదర్ నెగటివ్ ఆర్ పాజిటివ్.
ఇప్పుడు భగవాన్ ఏమంటున్నారు, నెగటివ్ వద్దు పాజిటివ్ వద్దు, అసలు కాదు లేదంటే ఈశ్వరుడే అని ఆ బోధ హైలైట్ కదా
చేసేసారు. అంటే మనసుతో తాదాత్మ్యం పొంది ఓన్లీ శరీర బుద్ధితో ఉన్నా కూడా, అంటే అసలు ఈ చైతన్యం ఆత్మ తెలియకుండా నువ్వు ఓన్లీ శరీర బుద్ధితో జీవించి మరణిస్తున్నావు అనుకుందాం, అయినా కూడా ఇట్ వెరీ ఈజీ అండ్ సింపుల్ టు బిలీవ్ దట్ మనలో జరుగుతుంది బయట లేదు. సో ఈ కామన్ సెన్స్ కూడా వదిలేసి బతికితే ఇంక గురువు ఏం
చేయలేదు.
అంటే నాన్నగారు అనేవారు కదా, నీకు భగవంతుడు బుర్రిచ్చాడు,
అవును,
ఆ ఫ్యాకల్టీని వదిలేసి నువ్వు మిగతా అవయవాలన్నీ
వాడుతున్నావు, ఎవరు ఏం చెప్తే అది సంఖ్య ఎక్కిపోతున్నావు,
ఎవరు ఏం చెబితే అదే నిజం.
అవును,
అంటే కనీసం సొంత బుద్ధి కూడా లేకపోతే, బుద్ధి మాయ పరిధిలోదే, అది చైతన్యం కాదు.
అవును,
కానీ ఒక స్థిర బుద్ధి లేకుండా ఎవరేది చెప్తే ఎత్తు వారి చేతులు బిగ్గల కింద మనం ఉంటే అసలు అదే నాన్నగారు, ఆత్మవిశ్వాసం లేకుండా నీకు చైతన్యం పట్ల విశ్వాసం ఎలా కలుగుతుంది?
ఎలా కలుగుతుంది?
అది కలగకుండా అక్కడ నువ్వు ఎలా స్థిరపడతావు?
కరెక్ట్.
సో మీరన్నట్టు అది దయలోనే ఇంక జరగాలి మోహన,
జరగాలి, దయలోనే జరుగుతుంది అది. అది అంటే ఇప్పుడు మనం అలా చెప్పామనుకో ఉషా, బద్ధక మాటల కింద ఉంటాయి.
అవును,
ఇప్పుడు ఎంత ప్రమాదం అంటే ధైర్యంగా నేను గురించి చెప్పలేము ఎక్కడ, అంతా ఈశ్వరుడే, అంతా ఈశ్వరుడేనేంటి మరి చెప్పాడు కదా, స్విచ్ చేస్తే ఇది కూడా నిశ్చయం అని చెప్పాడు కదా భగవాన్, ప్రీ డిటర్మిండే అని. అంతా ఈశ్వరుడే అంటే ఎవరు నమ్మరు ఉషా?
అవును,
అసలు ఈశ్వరుడు అంటే ఏంటో తెలియకుండా ఈశ్వరుణ్ణే నమ్మరు, తర్వాత కదా అంతా ఈశ్వరుణ్ణే నమ్మడానికి.
కరెక్ట్ కరెక్ట్.
ఎవరికి ఈశ్వరుడు అంటే ఫలానా అని ఆడ అనుభవానికి వచ్చే వరకు తెలియదు కదా.
సో ట్రూ మోహన, అసలు అతీతమైన శక్తి ఉందని అది నడిపిస్తోంది మన మనసుగానే తాదాప్యం పొంది శరీర బుద్ధితో ఉన్న ఈశ్వర శక్తి జీవులని ఆడిస్తోందని లేకుండా అంతటా ఉన్నది ఒక్కట అనుభవం మనకి ఎలా కలుగుతుంది?
ఎలా కలుగుతుంది? కలగదు, అన్ని మాటలే, అన్ని చదువుతున్నాం కదా, తిలక పలుకులే. అంటే ఇప్పుడు నాకు అయిపోయిందని నేను చెప్పట్లేదు ఉష, ఇన్క్లూడింగ్ మీ,
అంటే
ఏమి నిలబడలేదు కదా, ఒక విశ్వాసం వచ్చేసింది, అంత నేనులోనే జరుగుతోంది అన్న సత్యం అర్థమైంది నాకు. అంతే దీని వలన ఏమవుతుంది, రాగద్వేషాలన్నీ తగ్గుతాయి ఉషా.
కరెక్ట్ కరెక్ట్.
అంతా భరిస్తున్నదంతా నేను భరిస్తుంటే మోహన్కి ఎందుకు చెప్పి?
అవును అవును
కదా. అంటే భావనలోంచి కూడా మనం దేహము కాదని వేరుపడాలి ఉషా, నేను వేరు దేహము వేరు అని వేరుపడాలి భావనలోనే. అదే అనుభవంగా ఏ అప్పుడే వచ్చేస్తుంది చెప్పని, ఇంత సబ్జెక్ట్ వింటున్నాం కదా, వింటున్నప్పుడు నేను ఇది కరెక్ట్ ఇది ఇది నిజం కాదని చెప్పారు. మరి అయితే నిజం ఏంటి అని క్వశ్చన్ నేను వేసుకోవాలి.
అవును అవును,
మనం ఏదో చేయటం వల్ల నాకు తెలుస్తుందంటే తెలీదు. ఒక ప్రశ్నకి ఓ జవాబు ఎలా రాస్తావు
మోహన? ఏది చేసినా దేహాత్మ బుద్ధితోనే చేస్తాం, అది కాకుండా ఏం
చేస్తాం? అంతా దేహాత్మ బుద్ధే. నువ్వు లోపలికి వెళ్ళి చూసుకుంటే దేహాత్మ బుద్ధే. అట్టడుగును ఉండేది అదే మూల తలంపు.
అవును అవును,
దేహము నేనన్నది కూడా తలంపే.
అవును,
అయితే మూల తలంపు అని చెప్పారు. ఇప్పుడు అటు ఆ సాధన కూడా వేరే ఉంటది, దాన్ని కూడా చేయటానికి. కానీ ఈశ్వరుడు నాకు ఇచ్చిన సాధన ఏంటంటే నేనంటే చైతన్యమే, అంతా చైతన్యం అని తలంపుగానే వచ్చినా సరే ఇతర తలంపులు అన్నిటినీ ఆపేస్తాను. అక్కర్లేని గొడవలు ఏమి బుర్రలోకి రావట్లేదు.
సూపర్ సూపర్.
నాకు ఏదో బ్లిస్ వచ్చేసిందని నేను చెప్పలేను, చెప్పను కూడా, ఎందుకంటే లేనికి చెప్పకూడదు. ఉంచుకుని లేదనుకోకండి, అది ఇంకా ప్రమాదం. నీ దగ్గర ఏమీ లేకుండా ఉందని అనుకోకండి, ఇంకా డేంజర్. ఇప్పుడు ఇప్పుడు నన్ను నేను చూసుకోవాలి కదా. నువ్వు అనొచ్చు మౌన జ్ఞానం పొందేసిందని, పొందని లేదా నేను చూసుకోవాలి కదా. నువ్వు అన్నది నిజం అనుకుంటే ఎలా? అప్పుడు ఏముంటుంది? ఏమి అవ్వదు. నీత నికృష్ట జన్మలు వస్తాయి. నిన్ను నువ్వు వంచన చేసుకుంటూ అలా పుడుతూ చక్తూ ఉంటావు. ఎండింగ్ ఉండదు దానికి. అలా కాదు. అందుకే నాన్నగారు కూడా లోపల ఒక మాట బయట ఒక మాటగా ఉండకండి. మీరు మాట్లాడకపోయినా పర్వాలేదు, లోపల బయట ఒకటి మాట్లాడకండి. అలా కపటంగా జీవించకండి అని. మనమే ఒళ్ళు పులకరిస్తే ఆత్మజ్ఞానం అనుకుంటే ఎలాగవుతుంది ఉష?
అవును మోహన,
ఒక్కొక్కసారి పులకరింతొస్తుంది మనకి.
ఎందుకు అసలు
పులకరింతే?
నామం వింటే పులకరింతొస్తుంది, ఒక బ్యూటిఫుల్ మ్యూజిక్ వింటే పులకరింతొస్తుంది, ఎవరినో మంచి మాట చెబితే పులకరింతొస్తుంది.
అవన్నీ మంచి తలంపులు అంతే తప్ప అది ఆత్మజ్ఞానం కాదు. అంతే, నోబుల్ థాట్స్. అది అది కూడా నేనలోనే జరుగుతుంది. అది కూడా నేనలోనే జరుగుతుంది. నాన్నగారు భగవాన్తో కూడా అంటాడు కదా, తల్లిని చంపేసాడు అని. తల్లిని చంపని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి అన్నారు భగవాన్. నిన్ను నువ్వు చంపుకున్నావు, ఆల్రెడీ చంపేసావు నువ్వు. ఆడి ఆడి చంపడం ఏమీ కాదు. అసలు మనల్ని మనం ఎప్పుడో చంపేసుకున్నాం. ఎంత శక్తివంతులమై ఉండి
మోహన, ఈ చిన్న మాట ఇప్పుడు నిజంగా భౌతికంగా అయితే వాడు తల్లిని చంపేశాడు అనేది పెద్ద నిందా మేరం కదా సంఘంలో. మోరల్గా చూసినా, మోరల్ గా చూసినా, ఎలా చూసినా అయ్యి బాబాయ్ తల్లిని ఎలా చంపేశాడు.
అవును కరెక్ట్.
అటువంటి మాటని భగవాన్ దగ్గరికి తీసుకొస్తే మీరన్న ఇప్పుడు తెల్లగోడ మీద ఇంకా ఏదైనా తెలుపుంది అంటే అది భగవాన్ సబ్జెక్ట్ నాన్నగారు అన్నదానికి.
అవును
అంటే నువ్వు ఆల్రెడీ చంపేశావు అంటే నీ ఆత్మని చంపి మనసుగా నువ్వు జీవిస్తున్నావు. సో నువ్వు హంతకుడువి. నువ్వు హంతకుడు
జీవుడు అంటే హంతకుడే
అని చెప్తా. అంటే
జీవుడు అనుకున్నప్పుడు అది హంతకుడే, అది హంతకుడే.
సో నిన్ను నువ్వు పరిష్కరించుకో, నిన్ను నువ్వు పరిష్కరించుకో అని వచ్చిన ప్రతి వాడికి నిన్ను నువ్వు పరిష్కరించుకో.
ఆ పరిష్కారం ఏంటంటే నేనే, నేను దగ్గరే అది పరిష్కరింపబడుతుంది. ఇంకెక్కడ చోటు లేదు. ఎక్కడ విన్నా, ఎక్కడికి వెళ్ళినా, ఎన్ని ఎన్ని చోట్ల మునిగినా, ఏం చేసినా జరగదు. అది
జరగదు.
ఆ మనల్ని మనం విచారణ చేసుకోవడం అన్నది సత్పురుషుడు దర్శనం అవ్వకుండా జరగదు, జరగదు, జరగదు. అసలు జరగదు ఉష. జరిగి ఒకవేళ దర్శనం అయినా అందరికీ జరుగుతుందని కూడా చెప్పలేము. ఎందుకంటే గణపతి ముని కూడా జమన చత్వారింశతిలో చెప్తారు, నువ్వు వచ్చి అవతార పురుషుడు అని ఎవరికో ఇద్దరికో ముగ్గురికో తెలుస్తుంది, నువ్వు ఆనంద స్వరూపుడు అని ఎవరికి తెలియదు, గుర్తించలేరని చెప్తారు గణపతి ముని. అది ఆయనే చెప్పారు కదా, భగవానే చెప్పారు. గణపతి మునికే తెలియలేదు. భగవాన్ని ఇద్దరో ముగ్గురో గుర్తిస్తారని భగవానికి పేరు పెట్టి భగవాన్ అంటే ఏంటో అర్థం చేసుకున్న గణపతి మునే మంచి పనులు చేయడానికి కట్టుబడ్డారు కదా. అంటే అది అది భగవాన్ దయలేకపోవడం కాదు, అక్కడ చైతన్యంలో జరుగుతుంది అది. దీన్నే మనం గట్టిగా పట్టుకుంటేనే మనల్ని ప్రపంచం వదులుతుంది, లేకపోతే ఎక్కడో నేను ముంచేస్తుంది. పట్టుకుంటేనే ఇందులో నిలబడగలం. లేదా ఎక్కడో పెద్ద గోతులను పడతాం. అందుకే భగవాన్ ఫర్మ్ గా మరీ 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 చెప్పింది ఏంటంటే, నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకుంటే తప్ప నీకు దేవుడు ఏంటో తెలియదు, ప్రపంచం కూడా అంటే ఏంటో తెలియదు. ఇదే కాదు అసలు, నీ దేహం అంటే ఏంటోనే నీకు తెలియదు. దేహం అంటే ఏంటోనో తెలియకుండా, మనం ఏమీ తెలియకుండా అన్ని మనకే తెలుసు అనుకుంటున్నాం
అనుకుంటున్నాం అసలు ఇంకా
అది కదా ప్రమాదం.
అవును,
అది ఏమి తెలియలేదు అన్నప్పుడే అందరూ నా దగ్గరికి వస్తుందని సోక్రటీస్ చెప్పారు.
అవును, కరెక్ట్.
అన్నీ తెలుసు అనుకుంటున్నా, మనకి ఆ మాటే అందదు ముందు. ఇంకా ఆ స్థితిని మనమే ఇక్కడ అచీవ్ చేయగలం. ఇవన్నీ కూడా ఇటువంటి బోధ అవ్వని, ఎలాంటి బోధైనా మనకి అవగాహనకి రావాలంటే ఇంకా దైవానుగ్రహం లేకుండా జరగదు. శాపని ఇప్పుడు నేనంటేనే నాకు నచ్చుతోంది, ఇంకేది ఇంక ఎంజాయ్ చేయలేకపోతున్నా. చూడు, భగవంతుడు అందరి హృదయాల్లో అంతర్యామిగా ఉన్నాను అన్నాడు. అంటే ఒకసారి ఒక డిస్కషన్ అయింది ఉష, భగవద్గీత ఎంతసేపు చెప్పాడు కృష్ణుడు అని. పెద్ద డిస్కషన్, పెద్ద పెద్ద వాళ్ళు. ఎంతసేపు చెప్పాడంటే ఒకళ్ళు 40 నిమిషాలని, ఒకళ్ళు 47 నిమిషాలని, ఒకళ్ళు 2 గంటలని, ఇలాగ మాట్లాడుకుంటున్నారు. స్వామీజీ ఉన్నారు. స్వామీజీ ఏమో ఆ గ్రంథంలో 8 నిమిషాలు రాశారు, ఈ గ్రంథంలో 8 నిమిషాలు రాశారు అని చెప్తున్నారు. నేను అక్కడ ఉన్నాను. అప్పుడు నాకు మాట్లాడకూడదు అవన్నీ తెలియదు. భగవద్గీతలో ఏం చెప్పాడో చెప్పుకోవడం మనిషి 8 నిమిషాలు చెప్తే ఏం కావాలండి? ఇప్పుడు మీకు పొట్టు పట్టుకొని పొల్లు వదిలేశారు అన్నారు కదా. మరి 8 నిమిషాలు చెప్తే ఏంటి కావాలి చెప్పు. ఇప్పుడు 3 గంటలు మాట్లాడుకుంటున్నాం మనం. ఏ మాట్లాడుకున్నా చెప్పు. చాలా బాగా మాట్లాడదు, చాలా బాగా మాట ఏంటి, బాగేంటి, బాగుండడానికి ఆ మాట్లాడుకుంటున్నాం. మనకు పట్టు ఇవ్వాలి కదా. ఒకవేళ మనకి ఇంకోళ్ళు ఏం చెప్తారు మనకి తెలియదు, ఎవరి మాట ఎప్పుడు ఎవరి మీద పనిచేస్తుందో తెలియదు. అందుకని వింటాం. విని ఒక్క మాట నచ్చితే ఈ మాట చాలా బాగుందని ఎంజాయ్ చేస్తాం. దాన్ని ఎంజాయ్ చేయటం ద్వారా అది మన సొంతం అవుతుంది. దేవుడే అన్ని మాటలు చెప్పడానికి లేదు, చెప్తాడని ఏమి లేదు. ఎందుకంటే అందరూ దైవ స్వరూపులే. అందరూ, అందరి ద్వారా కూడా చైతన్యమే పనిచేస్తుంది. సృష్టి అంతా కూడా చైతన్య కుటుంబమే. ఇలాగండం కన్నా నువ్వు చెప్పిన లీల నిత్యము లీల, అద్భుతం. అది ఇంక మరి చెప్పుకో. ఏదొచ్చిన లేలే కదా అనిపిస్తుంటే ఎంత బ్యూటీ, ఎంత బ్యూటీ అది. మనకి ఏడుపొస్తే ఇది ఈశ్వరుడు లీల, మనకి ఎక్కువ నవ్వు వస్తే ఈశ్వరుడు లీల, మంచి మాట వింటే లీల, చెడ్డ మాట వింటే లీల. అంటే ఆ నాన్నకి బొమ్మ బొరుసులో ఇవన్నీ నీ లేలే బొరుసు
జరుగుతున్నాయి.
జరుగుతున్నాయి, అయిపోయింది కదండి మొత్తం. ఇంకా నేను కూడా అక్కర్లేదు అంటే ఏదో 2 అక్షరాలు, 2 అక్షరాల్లోనే ఇంత ఇంత అనుభవాలు ఉన్నాయి. నాన్నగారు అంటారు కోటి అన్నది 2 అక్షరాలే, 1 కోటి రూపాయలు. కోటి అంటే 2 అక్షరాలే, భక్తి కూడా 2 అక్షరాలే. కోటి చాలా కష్టం సంపాదించడం, ఓష కష్టపడి సంపాదించడం 1 కోటి రూపాయలు చాలా కష్టం, భక్తి అంతకన్నా కష్టం అన్నారు. భక్తి అంతకన్నా కష్టం అన్నారు. అప్పుడు ఏదో మాంసం వినేశాం, కానీ ఇప్పుడు నిజంగా అర్థమవుతుంది. లోపలికి వెళ్తుంటే భక్తి చాలా కష్టం. ఎందుకంటే ఎంత నేను అంతా ఈశ్వరుడు ఈశ్వరుడు అనుకుంటున్నా, నా వ్యక్తి భావన అడ్డొస్తుంది నాకు. అది మరుపు తీసుకొస్తుంది జ్ఞాపకం. ఇవన్నీ నాకు అవసరమా? అందుకే నాన్నగారు ఈశ్వరుని కూడా దాటి చెప్పారు. ఒక్క దేవుడి దగ్గర ఉండకండి, దాటండి, అప్పుడు అపరిమితమైన ఆనందం. ఎప్పుడో ఒకసారి నీకు రుచి తెలుస్తుంది అని. నామదేవుడు ఉంటాడు మరాఠీ భక్తుడు ఉషా. ఆ నామదేవుడు ఏంటంటే రోజు ఈశ్వరుడితో మాట్లాడతాడు, రంగడితో మాట్లాడి వస్తుంటాడు. వాళ్ళ ఇంట్లో మిగిలిన వాళ్ళు కూడా వీడు రోజు రంగడితో మాట్లాడి వస్తుంటాడు, కానీ వాళ్ళేమో జ్ఞానం గురించి ఎక్కువ రిస్క్స్ చేసేవారు అక్కడ ఇంట్లో. ఇంట్లో చూస్తే వీడిని ఎవరు అంత పట్టించుకోలేదు. అంటే వీడు రంగడితో మాట్లాడుతున్నాను నేను అని ఉన్నాడు. వాళ్ళేంటి అబౌ రంగడు మాట్లాడుతున్నారు వాళ్ళు. అప్పుడు ఒక రోజు వీడే రంగడిని అడిగాడు, నాకు ఇంట్లో గుర్తింపే రావడం లేదు, నేను నీతో డైరెక్ట్ గా మాట్లాడుతున్నాను, వాళ్ళందరూ ఏంటో నేను అనుకుంటున్నారు, చైతన్యం అంటున్నారు, కానీ అన్ని నువ్వే కదా అంటాడు. అంటే అప్పుడు అంటాడు, ఆ బోధ చాలా బాగుంటుంది ఉషా. ఏమంటాడంటే, అన్ని నేనే కదా అని నువ్వు అనుభవంతో నా దగ్గర మాట్లాడలేదు. రంగడు ఇలా ఉంటాడని దేవుడని ఒక ఒక మినిమైజ్ చేసి మాట్లాడావు నాతో నువ్వు. వాళ్ళు నాతో మాట్లాడకపోయినా వాళ్ళంతటి వాళ్ళు రంగడి కన్నా అబౌ స్టేట్ గురించి మాట్లాడుతున్నారు, వాళ్లే కరెక్ట్ అని చెప్పాడు. వాళ్ళు మాట్లాడుకున్నదే కరెక్ట్, నువ్వు నాతో మాట్లాడకుండా పర్వాలేదు అది విను అన్నాడు. ఎంత బాగుంది, అది ఈశ్వరుడు కాబట్టి చెప్పాడు ఆ మాట. ఈ మాట కూడా అంటాడు, నువ్వు నాతో మాట్లాడకపోయినా పెద్ద ఇబ్బంది ఏం లేదు, ఆ మాటలు విను అన్నాడు. అంటే శ్రవణము ఎంత ఇంపార్టెంట్ చూడు. బోల్డ్ వింటాం ఉషా, పట్టివ్వాలంటే శ్రద్ధగా వినాలి మనం. శ్రద్ధగా వినాలంటే శ్రద్ధ ఈశ్వరుడు ఇవ్వాలి, మళ్ళీ అక్కడికే వెళ్ళిపోవాలి. ఎటు తిప్పు చూసినా కింద నుంచి పాగిమామి రక్షమామి, అక్కడికి వెళ్ళవలసిందే. అప్పుడే నీకు తెలుస్తుంది ఉన్నది ఒకటే అని. ఇన్ని రకాలు లేవు. అలా అని ఒక ఆవిడ అడుగుతున్నారు, బాధపడుతున్నప్పుడు అది అబద్ధం అని ఎలా అనుకుంటామండి అని అడిగారు ఉషా. అంటే అన్నాను, బాధపడుతున్నప్పుడు అబద్ధం అని ఎలా అనుకుంటాం, నొప్పెడుతుంటే అబద్ధమా, అది నొప్పెడుతుంది కదా మనకి, అది అబద్ధం అనుకోలేమండి. మీరు అడగడం బట్టి నొప్పెడుతున్నప్పుడు అబద్ధం అని అనుకోలేం, కొన్ని సంతోషం వచ్చినప్పుడు అబద్ధం అని అనుకోగలుగుతున్నారా? అంటే అల్లరి పెట్టడానికి వేసే ప్రశ్నే కదా మీరు ఇది. మీకు సంతోషం వచ్చినప్పుడు ఇది కూడా అబద్ధమే అని మీరేం అనుకోవట్లేదు, అది అలా అనుకుంటే ఇది కూడా అలా అనుకోగలరండి అను. సంతోషం ఈశ్వరుడు అనుకునేప్పుడు బాధ కూడా ఈశ్వరుడు అని
అనుకోగలరు,
అనుకున్నప్పుడు ఇది కూడా అనుకోలేరు మీరు. అంతే కదా ఉషా,
అంతే,
ఏదైనా అనుభవమే కదా. కాబట్టి నాన్నగారు కూడా అడగాలి.
సూపర్ మోహన్, అసలు ఈ పాయింట్ సూపర్. ఎందుకంటే సూపర్ అండి.
అంటే నాన్నగారు ఏం చెప్పారంటే, వెయ్యాలి అని కదా అని ప్రశ్నలు వేయకండి అని. వారు ప్రశ్న వేసేటప్పుడు ఆలోచించి అది నీకు ఉపయోగమా అని వెయ్యి, ఏది పెడితే అది ప్రశ్నించకండి.
ఈ మాటకి ఇప్పుడు నిజంగా మీరు అన్నట్టు నొప్పి కలిగితేనో, కష్టం అనిపిస్తేనో, అశాంతి వస్తేనో, దుఃఖం వస్తేనో, ఇది రియల్ కాదని ఎలా అనుకోము అని ఈ మాటకి నాన్నగారు, నువ్వు ఎవరన్నా నిన్ను పొగిడితే నీకు అంటే ప్లెషర్ వస్తుంది, ఎవరన్నా పొగిడితే ప్లెషర్ వస్తుంది, ఎవరన్నా క్రిటిసైజ్ చేస్తే పెయిన్ వస్తుంది. యువర్ పెయిన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనేట్ టు ది హ్యాపీనెస్ యూ టేక్ ఆన్ బీయింగ్ ప్రైజ్డ్.
Yes. Correct.
సో నువ్వు ప్లెషర్ పొందట్లేదు, నన్ను పొగిడినా నాకేం ప్లెషర్ రావట్లేదు అని నువ్వు నోటితోనో మనసుతో అనుకోవడం కాదు, సూక్ష్మంగా నువ్వు చాలా అబ్జర్వ్ చేసేస్తూ ఉంటావు నీ ప్రైజ్ ని. సో నీకు కష్టమో ఇబ్బందో వచ్చినప్పుడు, క్రిటిసిజం వచ్చినప్పుడు, నీ పెయిన్ వచ్చిన దానికి అంటే ఎంత నువ్వు లోపల జుర్రుకున్నావో ఇదే దానికి రిజల్ట్.
అవునవును అంతే ఉష.
సో అది అంటే నీకు నీకే వస్తుంది ఏది జరిగినా.
అవును.
సో నీకు భిన్నంగా ఇక్కడ మొదలు పెడితే ఫినిష్ మోహన. మనకి భిన్నంగా వ్యక్తులు లేరు, మనకి భిన్నంగా ప్రపంచం లేదు, మనకి భిన్నంగా అనుభవాలు లేవు, మనకి భిన్నంగా ఏది లేదు. ఏ పోనీ నేను ఉన్నాననుకున్నా నాకు ఆధారంగా ఉన్నది చైతన్యము. చైతన్యం లేకుండా నేను లేను.
అంటే మనం ఇప్పుడు డిస్కషన్ వరకు ఇది కరెక్ట్ ఉష, 100% కరెక్ట్. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ అవుతుంటే మరి ఈ డిస్కషన్ ఎంత బ్యూటీ
కదా వెళ్ళిపోతే.
అంతా నేను అన్నది అది అనుభవానికి రావాలి ఉష, ఆ స్టేట్ వేరు. కానీ అంత అంతకు దగ్గరగా వెళ్ళే వరకు, గుమ్మం దగ్గర వరకు వెళ్ళచ్చు ఆలోచన వస్తే. అక్కడ కూడా కామ వస్తేనే వెళ్ళగలం, లేకుండా వెళ్ళలే.
అండ్
ఎప్పుడైతే
ఈ ప్యూర్ ఫెయిత్ఫుల్ కన్విక్షన్ మనకి నేను నేనే అది నేనే ఇది నేనే అంతా నేనే నేనే
అవును
అనే దగ్గర ఉంటే మీరన్నట్టు దేర్ ఇస్ నథింగ్ ఎల్స్. ఇంకా మోహన
నథింగ్ ఎల్స్, నథింగ్ ఎల్స్, నథింగ్ ఎల్స్ అంటే హ్యాపీగా ఉంటాం. ఒక ఒక రకమైన ధైర్యం, ఒక నిజంగానే భయం లేని తనం వస్తుంది ఉష. నేను బ్లిస్ ఏమి అంటేనే రాదు, దానికి అది ముహూర్తం పెట్టుకుంటుంది. ఈ లక్షణాలన్నీ వచ్చేస్తాయి. ఫేస్ చేయగలిగే శక్తి, ధైర్యం
వచ్చేస్తుంది,
ఈ చైతన్యంలోంచే వస్తాయి. నీకు నీకు అది అబద్ధం అని అనుకోవడం కాదు, అబద్ధం అని తెలియాలి ముందు. ఇది ఇప్పుడు 2, 4 అంటే ఎంత కరెక్టో. దేహం నేను కాదు, నేనంటే చైతన్యమే అని నీకు అవగాహన కలగాలి. అంత కరెక్ట్ గా 2, 4 లాగా ఉంటే ఎస్ ఆ ధైర్యం వచ్చేస్తుంది. జీవితాన్ని ఫేస్ చేయగలం, దేనికి భయపడం. ఏమి అక్కర్లేనప్పుడు ఇంక భయం ఎందుకు ఉంటుంది?
కరెక్ట్. ఇది 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 రైట్ పాయింట్ మోహన. నీకు ఏమి అక్కర్లేకపోతే
భయం ఎందుకు?
భయం లేదు, సాధన లేదు మోహన.
లేదు, సాధనే లేదు.
నాకేదో కావాలి అనుకుంటే కావాలనుకుంటే
దాంట్లో వచ్చేస్తుంది భయం. కావాలి అనుకుంటే మొత్తం చెత్తంతా వస్తుంది. ఇంకొకటి రెండు భయం వస్తుంది, అందులో కోపం వస్తుంది.
అక్కర్లేదు,
అంతే.
నీకు ఏది అక్కర్లేని నిజం అయితేనే నువ్వు 2 స్టేట్ లో ఉంటావు.
అవును. మనకి ఏదైనా డిస్టర్బెన్స్ వస్తుందంటే చూసుకుంటే తెలిసిపోద్ది. మన డిజైర్ ఏంటో మనకి తెలిసిపోద్ది. కానీ మనల్ని మనం చూసుకోకుండా మనకి ఏమి తెలియదు. మనల్ని మనకి గురువు మాత్రమే చూపిస్తాడు, ఎవరు చూపించలేరు. మనల్ని మనం చూసుకోలేము, గురువు చూపిస్తాడు ఇవన్నీ ఉన్నాయి చూసుకోమ్మా అని. వాడు పెడతాడు మంట, అప్పుడు ఇటకాని మీద కూర్చున్నట్టు ఉంటుంది. అయ్యో ఇన్ని ఉన్నాయా మనకి, మనకి ఎక్కడ బయటకు వస్తుంది అది. అది అనుభవించాను కాబట్టి ఖచ్చితంగా చెప్పగలను ఆ స్టేట్ నేను అనుభవించాను. మనకి ఇన్ని అవలక్షణాలు ఉన్నప్పుడు ఈశ్వరుడి దయకి ఎలా పాత్రలు అవుతాను? నాన్నగారి దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి ఉష ఓపెన్ గా చెప్తున్నాను, నేను ఎప్పుడు నాన్నగారు ఆ అనుభూతి నీకు స్పర్శకి తెలుస్తున్నట్టుగా తెలుస్తుందని చెప్పేవారు. ఈ చేతి నుంచి ఈ చెయ్యి తాకితే ఎంత క్లారిటీ ఉంటుందో నీకు, నీ హృదయంలో జరిగే అనుభూతి నీకు అంత క్లారిటీగా తెలుస్తుందని చెప్పేవారు. అది విన్న దగ్గర నుంచి నాకు నాకు అలా తెలియలేదు భగవాన్. నువ్వేదో తెలుస్తుంది అని చెప్తున్నావు, నాకు అలాగైతే ఏం తెలియలేదు, నాకు అలా తెలియలేదు కాబట్టి నీ దయ నాకు లేదు అని మామూలు ఏడిపించేది ఏంటి ఉష? ఇదే పని మీద ఉండింది. బయట నా జీవితం ఎన్ని రకాలుగా ఉండొచ్చు, ఎంత చెత్తగా ఉండొచ్చు, కానీ నిరంతరం నాకు భగవాన్ దగ్గర ఈ ప్రార్థనే ఉండింది. 5-6 సంవత్సరాలు ఉండి ఇంకోటి ఏమి అడిగేదాన్ని
మోహన, ఆ తపనకే రివీల్ అవుతుంది. ఇంకో రకంగా సాధ్యం కాదు.
అది మన సంస్కారాన్ని బట్టి మనకి ఎలా రివీల్ అవుతుందో. ఆ అది రేవులు ఉంటాయి కదా, ఈ భక్తి అనే రేవు ద్వారా రివీల్ అయింది అది. అంతే తప్ప ఎంత ఏడిపించాడు ఈ ప్రక్రియ అంతా నేనేం చేయలేదు నాకు తెలియదు కూడా అది జరిగింది అలా అది అలా జరిగింది ఇప్పుడు ఎవరినైనా సాధన ఇలా చెయ్యి నేను చెప్పలేను ఉష
అంటే సహజంగా ఎలా జరిగిందంటే ఇప్పుడు తల్లి పిల్లని కోల్పోయింది అనుకోండి మోహన ఇప్పుడు నా కొడుకు స్కూల్కి వెళ్ళాడు తిరిగి రాలేదు అనుకోండి
అవును
నా కొడుకు చిన్న పిల్లోడు నా పిల్లోడు స్కూల్కి వెళ్ళాడు వాడు తిరిగి రాలేదు వాడిని వెతుక్కోవడంలో నా తపన ఎలా ఉంటుంది అది ఏమన్నా తెచ్చిపెట్టుకుంటామా ఎంత సహజంగా అయితే నువ్వు తప్పించి వెతుక్కుని వాడు వెతికే వరకు నువ్వు పట్టుకోకుండా ఎలా అయితే వెతుక్కుంటావో అలా ఆయన్ని మనం అంటే ఆ ట్రూత్ నాకు తెలియాలి అది నేను అంటే అదేంటో కూడా తెలియకపోయినా భగవంతుడు నాకు కావాలి అనే తపన గనక మనకు ఉండి అది సహజంగా మన మన ఏడ్చి 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 ఆ తపనకి మనకి ఆయన రివీల్ అవుతాడు మోహన
అవుతాడు అంటే రుచి చూపిస్తాడు
కరెక్ట్
ఎలా ఉంటుందో
తప్పించగా తప్పించగా రివీల్ అయినప్పుడు నాన్నగారిని చెబితే సముద్రంలో నీటి బిందు అంతమ్మా అన్నారు
అది
ఆ చిన్న అనుభూతి అంటే ఆ చిన్న అనుభూతి కూడా అంటే నీ నీ దృష్టిలో అది పెద్ద అనుభూతి
కరెక్ట్
బట్ సముద్రంలో అది నీటి బిందు అంత
అవును
అని
అంటే ఇప్పుడు ఆ మాట చెప్పడం అన్నది ఆయన సముద్రం అయ్యాడు కాబట్టి చెప్పగలిగాడు అది నీటి
చెప్పగలిగారు అసలు మోహన విచిత్రం ఏంటో చెప్పనా అది నాకు నాన్నగారు సెకండ్ హైదరాబాద్ సెకండ్ విజిట్ ఫస్ట్ విజిట్ ఆయన కలిసాను సెకండ్ విజిట్ ఆయన ఇలా ఎదురు బెదురు ఇలా కూర్చుని ఉన్నాం మోహన ఆయన కూర్చున్నాక నన్ను అడుగుతున్నాక నేను చెప్తున్నాను ఎప్పుడైతే అది సముద్రంలో నీటి బిందు అంత అన్నారో ఆ క్షణం ఈయన సముద్రుడు అర్థం అంటే ఇన్స్టెంట్ గా అర్థమై కొంచెం వెనక్కి జరిగాను వెనక్కి జరిగాను ఎందుకు నేను ఎవరనుకునే నేను దగ్గరగా కూర్చున్నానని అప్పుడు అనిపించింది మోహన ఈయన ఒక ముసలాయన లాగా తాతగారులా సింపుల్ గా ఒక వైట్ డ్రెస్ వేసుకుని కూర్చున్నారు ఈయన అనంతమైన చైతన్య సముద్రం అని
అసలు నాన్నగారిని ఇన్నర్ గా ఎంత మంది చూడగలం
అసలు అప్పుడు ఆ క్షణాన ఈయన్ని పట్టుకుంటే అయిపోయింది నా జీవితం ఇంక అవసరం లేదు ఇంకేమీ అవసరం లేదు మనకి అసలు ఇంక ఈ వస్తువుని పట్టుకుంటే ఇంక మనం ఎక్కడికి ఇంక అటు ఇటు తల తిప్పకుండా డైవర్షన్ అక్కర్లేకుండా మనం అక్కడ ఉండిపోతాము ఇంక మనకి చదువులేంటి మనకి సంసారాలేంటి మనకి పెళ్లిళ్ళేంటి ఎందుకు ఈ జంజాటం అంతా గురువు గారు నాన్నగారు ఇంకొక ఆ 5 మినిట్స్ లో జరిగిన సంభాషణలో ఇంకో మాట మోహన ఏమన్నారంటే అమ్మ ఇప్పుడు ఈ అనుభూతి ఏదైతే ఉందో ఇప్పుడు 100 మంది కాకపోతే 1000 మంది పండితులు మూతు గురించి చదువుకున్నోళ్ళు విన్నోళ్ళు పండితులు
అవును
ఒక 100 మంది 1000 మంది నువ్వు ఏదైతే చెబుతున్నావో అది ట్రూత్ కాదు అది అబద్ధం అది కూడా నువ్వు ఊహించుకుంటున్నావు అది నీ మనసే కల్పించింది అది అది ట్రూత్ కాదు అని చెప్పి
అన్నా సరే
కాదు నువ్వు
నమ్ముతావా ఒప్పుకుంటావా అసలు బ్రేక్ అవుతుంది
అంటే ఒకవేళ 1000 మంది వచ్చి
బ్రేక్ అవుతుంది ఉషా వాయిస్
ఇప్పుడు ఇప్పుడు
ఇప్పుడు వస్తుంది మళ్ళీ
హలో
వస్తుంది
నేను వస్తుంది వెంటనే నేను నాన్నగారు అది నా అనుభవం 1000 మంది కాదు ఎంత మంది చెప్పినా అది నా అనుభవం అది ట్రూత్ నాన్నగారు అన్నాను అప్పుడు నాన్నగారు ఒకటే అన్నారు మోహన అంటే ఎంత బ్యూటిఫుల్ అంటే దట్ ఈస్ ది కన్విక్షన్ ఆఫ్ ట్రూత్ అమ్మా అన్నారు
అది
అంటే
అద్భుతం
మనసు అయితే బెదిరిపోతుంది అది కాదంటే 1000 మంది కాదు ఒకడు వచ్చి
బెదిరిపోతాం. నిజం ఉషా, ఇప్పుడు ఎంత మంది వచ్చినా నేనంటే నేనే, నీకు అర్థం అవుతే అవ్వని లేదా లేదు, నాకు అనవసరం కూడా, నాకు నేను ధరించడం ముఖ్యం, నువ్వు ధరించడం నాకు ముఖ్యం కాదు. ధరించాలనుకుంటే నీకు నువ్వు ధరిస్తావు, నాకు నేను ధరించాలని ఉంది. అసలు ధరించడం ఏంటి, ధరించడమే నేనే కదా అనేసరికి ఇంక మొత్తం భాషకి ప్రపంచానికే కనెక్షన్ కట్ అయిపోతుంది కదూ. ఇంతమించిన దయ ఉంటదా? ఇంతటి ఇలాంటి రహస్యాలన్నీ రామాయణంలో చెప్పాడు. రామాయణాన్ని వదిలేస్తాం మనం, మనకి విషయం అర్థం అవుతే ఎవరైనా భగవాన్ కూడా ఏది చెప్పినా నేను దగ్గరికి వచ్చేసేవారు కదా. ఆ గణపతి ముని కూడా అంటాడు, ఆమె వచ్చిన వాళ్ళు అందరికి ఇదే పాట అని, ఇదే పాట అంటే ఇదే నిజం. నా అనుభవాన్ని నువ్వు ఎలా కాదనగలవు, నేను అబద్ధం చెప్పలేదు, నా అనుభవమే నాకు నిజం. నీకు అబద్ధం అవుతే అవ్వు, నేను నమ్మితే నమ్ము, లేకపోతే వద్దు, అది నీ ఇష్టం. నా అలానే
ఇప్పుడు మన ఎక్స్పీరియన్స్ ఎదుటి సంబంధం ఏంటి,
అది సంబంధం ఏంటి, నా అనుభవాన్ని నీకెందుకు ఒప్పించాలి
మోహన? ఇంకొకటి, మన బాడీ మన మనసుకే సంబంధం లేని స్టేట్ అది.
లేదు, బాడీకి సంబంధమే లేని స్టేట్.
అవును అవును,
బాడీకి సంబంధం లేని స్టేట్ ని నువ్వు అబద్ధమని నిజమని నువ్వెలా అసలు చెప్పడమే తప్పు. భగవాన్ అందుకే ఏడేళ్ళో ఎనిమిదేళ్ళో ఏ ఆవిడికి చెప్పొద్దని కళ్ళు మూసి కూర్చున్నారు.
అవును,
అది ఇంకా మరి
ఏంటంటే మోహన, ఇంకోటి ఏంటంటే భగవాన్ స్టేట్ పొందేశారు మధురైలో.
అవును, మధురైలోనే పొందేశారు.
పొందేశారు 12 ఏళ్ళు ఆయన నోరు తెరవలేదు మోహన.
అవును,
నోరు తెరవలేదు అంటే 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 మనం ఎంత జాగ్రత్తగా ఉండాలనడానికి చెప్తాను మోహన. అంటే అంటే గ్లింసెస్ ఆఫ్ ట్రూత్ వచ్చినా కూడా
అవును,
మనసు ఆ స్టేట్ ని, ఆ మనసు మళ్ళీ బయటకు వచ్చినప్పుడు ఆ స్టేట్ గురించి చెప్పి ఇదూరేగుతుంది, అది లేనప్పుడు ఇదూరేగుతుంది.
అవును,
సో ఇది ఇది మళ్ళీ పెరిగిపోవడానికి ఆస్కారం మనమే ఇచ్చేస్తాం.
అసలు కత్తి మీద నడిచినట్టు ఉండాలి, అడుగు ఎక్కడ పడుతుందో అంత కేర్ఫుల్ గా ఉండాలి. ఎన్ని మాటలు చెప్పుకున్నా అంతా నేనే అంతా నేనే అని చెప్పడం కాదు ఉషా. అంతా నేనే అని ఎక్కడి నుంచి వస్తుంది నీకు నిజంగా? నీ అనుభూతిలోంచి వస్తుందా, మైండ్ లోంచి వస్తుందా చూసుకుంటే తెలిసిపోద్ది.
అవును,
తెలిసిపోద్ది ఉషా. ఇది చెప్పే సాధన కాదు ఉషా, ఎవరికాలు తరించేది. ఎందుకంటే చెప్పాము అంటే తప్పు కాదు, షేర్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువ ఎక్కువ పర్సెంట్ అది ముందు అర్థం అవ్వదు. మనం ఎంట్లో అనుకుంటారు, మనం ఇంకోటి అనుకుంటా, ఈ గోలంతా రెండు వచ్చేసరికి గొడవ వచ్చేస్తుంది. వద్దనుకుని
వచ్చేస్తుంది,
సౌండ్ వచ్చేసి. కాబట్టి నాన్నగారు కూడా భగవాన్ కూడా నీవు పొందిన అనుభూతులు నీతో ఉంచుకొని ఆ జ్ఞాపకాలతో దాన్ని పెంచుకో, పెంచుకుంటూ నువ్వు ధరించు. ధరించిన తర్వాత బోధిస్తావా అన్న తర్వాత చూడొచ్చు, ముందు ధరించు.
అవును మోహన, అవును. ఇక్కడ
అది ఎలా ఉంటదంటే
మోహన, ఈ షేరింగ్ మనం చేసుకోవడానికి కారణం కూడా ఏంటి అంటే, మనం అందరూ ఆయన నీడలో ఉన్న
వాళ్ళం,
ఎక్కడికి రీచ్ అవ్వాలో మనకి, మీరన్నట్టు అన్ని రకాలుగా మన స్థాయికి ఆయన దిగి ఆయన స్థాయి వరకు తీసుకెళ్లడానికి ఆయన ఎంతో విశ్వ ప్రయత్నం చేసినందుకు మనం అంటే, బికాజ్ వి ఆర్ వన్ కమ్యూనిటీ హూ హాస్ ఎక్స్పీరియన్స్డ్ ఆల్ ఆఫ్ దట్ ఎక్స్పీరియన్స్ దట్ గ్రేస్ అండ్ లవ్ అండ్ ద గ్లింప్సెస్ ఆఫ్ ట్రూత్.
మరి మరి అప్పుడు ఆయన బిడ్డలు అయినప్పుడు ఆయన ఆస్తికి వారసులమే కదా.
అవును అవును,
ఆయన పిల్లలు అయినప్పుడు ఆస్తి ఎక్కడ పోద్ది, మన వారసులమే. అయితే కొంతమంది అది అభివృద్ధి చేసుకుంటారు, కొంతమంది అదంతా ఆయన చూసి చేస్తారు. మనం ఏమి అనుకోకర్లేదు ఉషా, మనల్ని మనం చూసుకుంటుంటే సరిపోద్ది,
సరిపోతుంది.
అలాగని మన సంపాదన ఆగిపోద్దు, మన సంసారం ఏమి మూల పడిపోదు, ఏమవ్వదు, అన్ని పర్ఫెక్ట్ గా జరుగుతాయి. అవి ఎలా జరగాలో అలా జరుగుతాయి, జరగకుండా ఉండవు. మనకి మన అనుభూతులు కూడా బోర్డు జరుగుతాయి. ఎన్ని జరిగినా ఆ ఐడెంటిఫికేషన్ లేకుండా ఉండడం వల్ల దాన్ని ఫేస్ చేయగలం. ఐడెంటిఫికేషన్ ఎప్పుడు ఉండదు, ఇది నేను కాదు ఇది నాది కాదు కదా అన్నప్పుడు ఉండదు. నాదే అనుకున్నామంటే వచ్చేస్తుంది. అందుకని ఇప్పుడు రామాయణం వదిలేసి మనం ఇదే మరి డిస్కషన్ అంటే రామాయణాన్ని వదిలేసాం. ఆ దశరథుడు ఇంట్లో ఎవరికి చెప్పకుండా ముహూర్తం పెట్టేస్తాడు. అక్కడ కదా ఉన్నాం. ముహూర్తం పెట్టేసరికి పని మనిషి వచ్చి చెప్పింది కైకతో, రేపు పట్టాభిషేకం అంట అని. పోనీ ఆ భరతుడైనా ఇష్టం ఉందా అని అడిగాడు, ఆడు ఊర్లో కూడా లేడు. ఆడికి కూడా ఇష్టం ఉండాలి కదా. ఈ రాముడేమో పట్టాభిషేకం అంటే బానే ఉన్నాడు. నెక్స్ట్ సెకండ్ కైక దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి నువ్వు అడవికి వెళ్ళాలన్నాడు. అప్పుడు వాడు అలాగే ఉన్నాడు. అంటే దీన్ని బట్టి మనం ఏంటి, ఎవరి ఎవరిలో ఇన్నర్ స్టేట్ ఎలాగుందో మనకి తెలియదు. రాముడు దేవుడా కదా పక్కన పెడదాం ఉషా. అసలు అడవికి వెళ్ళమన్నప్పుడు పట్టాభిషేకం అన్నప్పుడు ఎగిరికి అంతేయలేదు. అడవికి వెళ్ళినప్పుడు కన్నీటి చుక్కు కూడా రాలేదు. అది ఎలా విన్నాడు, ఇది అలాగే విన్నాడు, అలాగే
విన్నాడు,
దానికి అలాగే అన్నాడు, దీనికి ఇలాగే. అంటే లోపల ఎలా ఉంటాడు, ఏది అంటుకోకుండా ఉన్నాడు.
కరెక్ట్.
ఎవరిది ఎవరి ఇన్నర్ స్టేట్ మనం అలా చెప్పలేము. రామాయణంలో ఇలా ఉంటారు అని వాల్మీకి చూపించాడు మనకి. క్యారెక్టరైజేషన్ మనిషిని చూస్తే ఎంతో కొంత తెలుస్తుందని అది చూపించారు. అవన్నీ అప్పుడు అలాగున్నాడు ఇలాగున్నాడు అబ్బాయి ఎంత గొప్పోడు కదా దేవుడు కాబట్టే ఉన్నాడని మనం సరిపెట్టేసుకుంటాం. కానీ మనం కూడా అలా ఉండగలమా లేదా అనే ఆలోచన మనకి ఎలా వస్తుంది, వస్తుందా అసలు? ఇంకా పోతే రావణుడు అన్నట్టు అంటాడు, ఎర్రుడు కాబట్టి ఎర్రుడు కాబట్టి ఏడిచాడు పిల్ల వెళ్ళిపోతే. ఒక భార్యను తీసుకెళ్ళిపోతే బాడీ రియాక్ట్ అవ్వదా? తన సొంత భార్యని ఎవడో రాక్షసుడు వచ్చి తీసుకెళ్ళిపోతే యాడ్డా? ఆడు లోపల దేవుడు, బయట మనిషాడు. కామన్ మ్యాన్ ఎలా ఉంటాడో అలాగే ఏడ్చాడు. కామన్ మ్యాన్ కన్నా ఎక్కువ ఏడ్చాడు అని చెప్పాను. అంత చెట్టుని పుట్టని కూడా అడిగాడంట సీతను చూసావా. అంత న్యాచురల్ గా సృష్టిని గౌరవిస్తాడు జ్ఞానం ఒక్కడే. అక్కడ ఏడ్చాడు. ఏడ్చినప్పుడు పార్వతీదేవి శివుడిని అడిగిందంట, అదేంటి ఇది జ్ఞానం అంటున్నారు మీరు, దేవుడు అంటున్నారు, ఈడేటి ఇలా ఏడుస్తున్నాడు? ఇది భార్యని తీసుకెళ్ళిపోతే దేవుడైతే అలా ఉండడు కదా, మనం ఎస్టిమేట్ చేస్తాం కదా దేవుడు ఇలా ఉండాలని. అలాగే ఆవిడ కూడా జీవుళ్ళగా అడిగింది. అడిగితే శివుడు చెప్పాడంట, అని నేను చెప్తే నీకు అర్థం అవ్వదు వాడి స్టేట్ ఏంటో, నువ్వే వెళ్ళి కనుక్కో మారువేషంలో చెప్తాడంటది. రాముణ్ణి అడుగు ఆ మాటకి అర్థం అంటే వెళ్ళిందంట మారువేషంలో వెళ్ళి, రామచంద్ర ఎందుకు ఇలా ఏడుస్తున్నావు, నీ దుఃఖానికి కారణం ఏంటి అడిగిందంట. అప్పుడు అన్నాడంట, నా దుఃఖానికి కారణం ఏదో ఉందిలే, కానీ నన్ను పరీక్షించడానికి నువ్వు ఇలా రావడం మాత్రం బాగలేదు అన్నట్ట. ఏమవుతుంది పార్వతీదేవి? పార్వతీదేవి ఇంకా అప్పుడు నిజం బయటపడిపోయింది. పార్వతీదేవి అని ఆడికి తెలిసిపోయింది. తను తెలిసిపోయానన్న సంగతి పార్వతీదేవికి తెలియలేదు. అది జ్ఞాని.
దిస్ ఈజ్ లీల.
అరే లీల కదా ఇది.
అబ్బా అసలు ఎంత వండర్ఫుల్ అండి.
అదైపోయింది ఉష, అదైపోయాక జటాయుకి తీసేస్తాడు కదా. అప్పుడు దేవుడని వ్యక్తం అయ్యాడంట. జటాయు రెక్కలు రెండు విరిచేస్తాడు రావణుడు. అయితే రాముడు ఎనీ టైం వస్తే రాముడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి చనిపోదాం అని జటాయు వెయిటింగ్. ఆ దారంట వస్తూ జటాయుని చూస్తే చెప్తుంది, ఇది ఈ మార్గంలో వెళ్ళాడు అని చెప్పి ప్రాణాలు వదిలేస్తుంది. అసలు అప్పుడు మామూలుగా దహన సంస్కారాలు చేశాడంట. నాగార్జు దీన్ని ఎంత బ్యూటిఫుల్ గా చెప్పారంటే ఉషా, ఆడికి జటాయుకి కంపారిజన్ ఎలా చెప్పారంటే, ఇప్పుడు మనకి దహన సంస్కారాలు చేస్తే చేశాడంటాం అంతే. రాముడు దేవుడా కాదా, జటాయుకు మోక్షం ఇచ్చాడా లేదా, అవన్నీ మనకేం పట్టవు. అలాగే అక్కడ దశరథ మహారాజు కూడా చచ్చిపోయాడు, అక్కడ దశరథుడికి భర్తడు చేస్తాడు, అన్ని రాముడు పాదాలు పట్టుకెళ్ళి అన్ని చేస్తాడు కదా, అవన్నీ చేస్తాడు. అక్కడ దశరథుడికి దహన సంస్కారాలు జరిగాయి, ఇక్కడ జటాయుకి కూడా దహన సంస్కారాలు జరిగాయి. అక్కడ భర్తడు చేశాడు, ఇక్కడ రాముడు చేశాడు, అంతే తేడా. కానీ ఈ దహన సంస్కారాలు అయిపోయాకో మాట అన్నాడంట, ఓ జటాయువు, ఓ జటాయువు, మహాత్ములు మహర్షులు ఏ స్థితిని పొందడానికి తపస్సు చేస్తున్నారో, నువ్వు ఏ తపస్సు లేకుండా ఆ స్థితికి ఎళ్ళుగాక, ఇది రామాజ్ఞ అన్నాడట నాన్నగారు. అక్కడ వ్యక్తం అయ్యాడు అన్నారు, అక్కడ రాముడు వ్యక్తం అయ్యాడు. అక్కడ రామాజ్ఞ అన్నాడంటే ఏదైనా జరిగి తీర్చాడు అక్కడ. ఈ దహన సంస్కారాలు చేయడం అదేం పెద్ద విషయం కాదు, అదంతా భౌతిక చర్య అని జటాయువికి మోక్షం ఇచ్చానని చెప్పక చెప్పాడు అక్కడ. అది రాముడి శక్తి. పార్వతీదేవి తన్ని టెస్ట్ చేయడానికి వచ్చిందని పార్వతీదేవిని రాముడు గుర్తించేశాడు, కానీ రాముడి జ్ఞానాన్ని పార్వతీదేవి గుర్తించలేకపోయింది. ఆ మాట అన్నప్పుడు ఆవిడికి అర్థమైంది, మహాత్ములు ఇలా
జటాయు ఇప్పుడు రామాజ్ఞ అని మహర్షులు మహాత్ములు ఏ స్టేట్ కి అయితే వెళ్ళారో ఆ స్టేట్ కు వెళ్ళుగాక
అంటాడు.
అసలు మరి అంటే వెనకాల అంటే కృషి కృప హ్యాండ్ ఇన్ హ్యాండ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ సహజంగానే వెళ్ళిపోతాయి. మరి సీతమ్మని రక్షించడానికి ప్రాణం ప్రాణంగా పెట్టేశాడు కదా,
పెట్టేశాడు.
అసలు ప్రాణం నథింగ్ కదా వాడికి.
అంటే మనకి సబ్జెక్ట్ చెప్పుకునేటప్పుడు ఉషా రామాయణమైనా భాగవతమైనా ఇమోషన్స్ ఉండాలి. ఇవన్నీ కూడా లీలనే, లీలనే అనొచ్చు, ఇమోషన్స్ అని కూడా అనొచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే అది ఫీల్ అవుతున్నాం కదా మనం, దట్ ఇస్ ఇమోషనే. ఆ ఇమోషన్ ఈశ్వరుడు లీల అంతే
అంతే.
కానీ ఈశ్వరుడు అంటే ఏంటంటే ఇవన్నీ ఇంత అద్భుతంగా ఉన్నా వీటికి అతీతంగా ఉన్నాడు,
అవును,
వీటిని చేయకుండా ఉన్నాడు.
అవును అవును,
మరి ఈశ్వరుడు ఇప్పుడు భగవాన్ చెప్పిందని నువ్వు అదే అంటున్నాడు, నువ్వు నేను నేనని ఏది గోల పెడుతున్నావు నువ్వు అదే అంటున్నాడు. అసలు ఎక్కడి నుంచి ఎటువంటి వాళ్ళ దగ్గరకు వచ్చి అంత అద్భుతమైన మాట చెప్పాడు, ఎందుకు పనికి రాని పామరుల దగ్గరకు వచ్చి నేనంటే ఈశ్వరుడే అని చెప్పాడు. ఎవరికి అందింది ఉషా, ఇంతమంది ప్రపంచంలో ఉన్నారు, ఎవరికి అందింది బోధ? నాన్నగారు ఒకసారి అరుణాచల్ అని చెప్పారు, మన లక్ష్మితో చెప్పారు, నేను నేను ఆ స్థితిని పొందగలనా అని లక్ష్మి అనుకున్నట్ట లోపల. అప్పుడు నాన్నగారు చెప్పారంట, ఇంతమంది జనం భూమి మీద ఉండగా మనల్ని మాత్రమే ఎందుకమ్మా ఈ గిరి ఆకర్షించింది, చెంతకునే చెంతచ్చి చింతన నేర్పి వాడు ఆ స్థితిని ఇస్తాడు మనకి అని లక్ష్మితో చెప్పారు నాన్నగారు. ఇదొక ప్రాసెస్ ఉషా, ఇదొక ప్రాసెస్, అది అది ఆ ప్రాసెస్ నాన్నగారు చెప్పారు. మనల్ని అందరినీ చెంతకి పిలిచారు, చింతన నేర్పారు, ఏమన్నా ఈశ్వరుడు మాటలు చెప్పుకునేలా చేశారు, ప్రాసెస్ జరుగుతుంది, ఇది నిరంతరం జరుగుతుంది. ప్రాసెస్ జరుగుతుంది జరుగుతుంది అన్న ప్రాసెస్ లోనే నీకు జ్ఞానం కూడా వస్తుంది, వస్తువు కూడా నిన్న అలాగే వచ్చి వరిస్తుంది. ఇప్పుడు అందరికీ అనుభూతి జరుగుతుంటది ఉషా, గురువు వచ్చిన తర్వాత ఆ అనుభూతి కల్పించకుండా నాన్నగారు ఏమీ దేహం చాలించలేదు, ప్రతి ఒక్కరికి అనుభూతి కలుగుతుంది. కానీ ఫోర్స్ ఆఫ్ హ్యాబిట్ దాన్ని గుర్తించనివ్వదు, మన హ్యాబిట్ ఫోర్స్ లో అది మన మైండ్ కి భిన్నంగా ఉంది అన్న సత్యాన్ని గుర్తించలేదు మైండ్, తప్ప అనుభూతి కలగకుండా ఏమి ఉండదు సత్పురుష. ఎందుకంటే సత్యమే, నువ్వు చెప్పినట్టు వెనక్కి జరిగాను అన్నావు కదా, ఈ మహాసముద్రం ముందు నేను నీటి బొట్టు అనగానే వెనక్కి జరిగావు కదా.
అవును,
మరి ఆ మహాసముద్రం తెలిసినా తెలియకపోయినా సముద్రమే, అనుభూతిని ఇవ్వకుండా ఉండదు, కానీ మన ఫోర్స్ ఆఫ్ హ్యాబిట్ గుర్తించదు.
అవును అవును అవును,
అది కొంతమంది గుర్తించేలాగా కూడా చేసేది ఈశ్వరుడే,
చేసేది ఈశ్వరుడే మోహన. అసలు గుర్తింపబడాలి. ఇప్పుడు ఎక్కడో లోపల ఉన్న చైతన్యం గ్రహింపుకు రావడం పక్కన పెట్టండి మోహన. అసలు గురువు గారు చైతన్యం రాసి చైతన్యం అంటే హీజ్ అ ట్రెషర్ హౌస్ ఆఫ్ చైతన్యం అని గ్రహింపు ఎంత మందికి వచ్చింది,
ఎంత మందికి వచ్చింది
అంటే ఆయన నాన్నగారుగా చూసాము, ఆయన నాన్నగారుగా సంభాషించుకున్నాము,
అవును
చెప్పుకున్నాము.
నాన్నగారు అసలు జ్ఞాని అన్న మాట నేను ఎప్పుడు వినలేదు ఉషా, నా 35 ఇయర్స్ వరకు నేను జ్ఞాని అన్న మాట వినలేదు. కథలన్నీ చదివేదాన్ని, దేవుడు అంటే ఏదో ఇష్టం ఉండేది అలా ఉండేది. నాకు ఒకసారి బంగారం చెప్పింది నాన్నగారు జ్ఞాని మోహన అని. అంటే నాన్నగారు అయ్య బాబాయ్ మనం నాన్నగారు పోయే లోపలే నేను పోవాలని ఏదో అన్నాను తనతో. అంటే నాన్నగారికి మరణం ఉండదు, నాన్నగారు జ్ఞాని మోహన అంది. అంటే తన సబ్జెక్ట్ వైజ్ గా దేహం కాదు అవన్నీ నాకు అప్పుడు తెలీదు, తను కూడా నాకు అలాగే చెప్పలేదు. నాన్నగారు జ్ఞాని అన్న మాట నాకు కొత్తగా ఏంటో అట్రాక్ట్ అయింది. జ్ఞాన్ అంటే ఇలా ఉంటాడా, జ్ఞాన్ అంటే అలా ఉంటాడా అనేసి, జ్ఞాని ఎలా ఉంటాడు ఏంటి అని ఒక ఆలోచన మొదలైంది. అది ఆలోచన మొదలైనప్పుడు రామకృష్ణుడి పుస్తకాలు తిరిగితే రామకృష్ణుడు అంటాడు, జ్ఞాని తను తెలియబడాలనుకుంటేనే తెలియబడతాడు నీకు, అంతే తప్ప నువ్వు తెలుసుకోవాలంటే ఆయన పట్టుకోలేవారు. ఆ రామకృష్ణుల మాట విన్న దగ్గర నుంచి నాకు నాన్నగారు అంటే భయం ఉష. ఆయన తెలియబడాలనుకుంటేనే మనకి తెలియబడతాడు, కానీ నా మనసుని నాకు చూపిస్తూ నిరంతరం నన్ను ఏడిపించి నేను నాకు ఈశ్వరుడు కావాలని అనిపించిందంతా నాన్నగారే చేశారు అన్న పని నాకు చాలా టైం పట్టింది తెలుసుకోవడానికి. నువ్వు అన్నట్టు అది సహజంగా జరిగిపోయింది. అదేంటి అదేంటి భగవాన్ నువ్వు చెప్తున్న బోధ ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు అని, అదంతా ఒక సాధన లాగా జరిపాడు. అది అనుభవంలోకి వచ్చిన తర్వాత నేను మీరేం చేశారు అడిగితే నేను నిజానికి నేనేం చేయలేదు అదే చెప్పగలను. నేను సాధన చేశానని ఎలా చెప్తాను ఉష, సాధన జరిగింది. అలాగే ప్రతి వాళ్ళకి కూడా సాధనాలకి తెలియదు, జరుగుతుంది జరుగుతుంది
నాన్నగారు అదే అన్నారు మోహన. ఈ ప్రశ్నకి కూడా నాన్నగారు చెప్పారు ఇప్పుడు ఎలా అంటే ఆ సంభాషణలోనే నేను ఏమన్నానంటే నాన్నగారు సరే భగవంతుడు నీకు అంటే నీ తపనకి భగవంతుడు రుచి చూపించాడని చెప్పారు. మరి రుచి చూపించి వదిలేసి ఇప్పుడు మళ్ళీ నేను దేహాత్మ బుద్ధితో ఉన్నాను, ఆ రుచి చూపించినప్పుడు అది నేనన్న సంగతి ఖచ్చితంగా అది ట్రూత్ అని అనుభవం అది. కానీ ఇప్పుడు నేను అదిగా లేని ఇదిగా ఉన్నాను, అదిగా నేను ఉండిపోవాలనుంది ఇదిగా ఎందుకున్నాను నేను
అని అడిగావా?
అడిగాను. ఎందుకు అడిగానంటే ఆ స్థితిలో నుంచి మళ్ళీ మా ఇప్పుడు నిజ స్థితిలో నుంచి అసహజ స్థితిలోకి నేను వచ్చేసాక అసహజంగా ఉండడం నాకు ఇష్టం లేదు, నా సహజ స్థితి నాకు కావాలి
కావాలి నిజమే.
నాన్నగారు మరి సహజ స్థితిలో నేను ఉండిపోకుండా ఈ అసహజ స్థితికి ఎలా ఎందుకు వచ్చాను, ఇందు నుంచి ఇప్పుడు నేను అందులోకి ఎలా వెళ్ళడం, అప్పుడు ఈ మాట చెప్పారు మోహన
ఏంటి
అని నేను అన్నాను. ఇంకా ఇంకా చదువొద్దు నాన్నగారు, అవసరం ఉండదు ఇంకా, ఎందుకంటే నిజం తెలిసింది, ఇది పొందడానికి ఏదో చేస్తే పొందేది కాదు అని తెలిసింది. సో మీతో ఉండిపో, ఇంకా ఆయనతో ఉండిపోవాలంతే. అప్పుడు నాన్నగారు ఏమన్నారంటే, నీ అమ్మ మళ్ళీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు నువ్వు దేహంతో తాదాప్యం పొందుతున్నావు కాబట్టి చదువు చదువు చదవకుండా అంటే ఇది ఇలా ఉంటే ఇలా ఉంటే ఇలా ఉంటే వస్తుంది అని ఎందుకు అనుకుంటున్నావు, నువ్వు శరీరం అనుకుంటున్నావు కాబట్టి. ఇప్పుడు
కాబట్టి
ఏదో అనుకోవడం వల్ల వచ్చేది కాదు అది, అంటే మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటయ్యా. అప్పుడు ఆయన ఏమన్నారంటే బ్యూటిఫుల్ మోహన, ఇంక అసలు బ్యూటిఫుల్, నీ దేహ ప్రారంభంలో ఏది ఉందో అది జరుగుతుంది.
ఓకే,
ఆ లోపలున్న వస్తువు పొందడానికి నీ దేహం ఇలా ఉంటేనో అలా ఉంటేనో ఇలా చేస్తేనో అలా చేస్తేనో పొందేది కాదని ప్రారంభం రీచ్ అదే ప్రారంభానికి అనుగుణంగా వెళ్ళిపోతుంది.
అది
దాని గొడవ నీకు అనవసరం. ఇప్పుడు ఏ వస్తువు అయితే నీకు రుచి చూపించిందో దాని వైపు వెళ్ళడానికి నీ ప్రయత్నం నీ ఎఫర్ట్స్ లేకుండా నువ్వు చేస్తూ ఉంటావమ్మా, ఎందుకంటే దానికి మించింది ఇంకెక్కడా నీకు కనపడదు అన్నారు. అంటే ఆ రుచి చూసిన తర్వాత ఇంక ఏ రుచి దానికి సమానమైనది కాదని నీకు నీ మనసుకి అనుభూతి, అంటే ఆ అనుభూతి తెలుసు కాబట్టి నీ మనసు ఇంక దేని వైపు వెళ్ళకుండా దాని వైపు ప్రయాణం అది చేస్తుంది ఎఫర్ట్లెస్ గా.
అవును జరిగిపోతుంది,
జరిగిపోతుంది. అందుకు సాధన అనే పేరు ఉండదు ఇంక మనకి,
ఉండదు.
అంటే మనసు ఉండి మనసుతో ఏదో చేసేది కాదు, అది జరుగుతుంది. ఎందుకంటే నువ్వు ఉండలేవు కాబట్టి చేస్తావు.
అవును,
అంటే అది నువ్వు చేస్తావని అనడానికి లేదు, మీరన్నట్టు జరుగుతుంది.
జరుగుతుంది, అది మనసు అల్లరి పెడుతుంటది. దాని లక్షణం అది, అది అల్లరి పెడుతుంటది. కానీ దీని అది అల్లరి పెడుతుంది కదా అని ఇది జరగడం మానం.
అవును,
ఆ చైతన్యం లయతో జరుగుతుంటాం. అంటే ఈ అల్లరి ఇలాగే ఉంటది. ఈ అల్లరి, ఇది అల్లరి అని మనం గుర్తిస్తూ ఊరుకుంటే సరిపోద్ది.
అవును,
అదే అనుభవంలో ఉంటది. కాబట్టి అనుభవానికి మించిన సాధన లేదు.
లేదు,
అనుభవం ఎలా వచ్చింది? దానంతట అది వచ్చింది. సాధన కూడా దానంతట అదే జరుగుతుంది. నువ్వు చదువు మానేసి పెళ్ళిళ్ళు ఏం వద్దు ఇంక నాకు అదే చాలు అటు వెళ్ళాలంటే నువ్వు అది దాన్ని ఊహిస్తున్నావు అంట మైండ్ తో.
అంతే
కదా,
అంతే అంతే.
దాన్ని ఎందుకు నాన్నగారు అంత అందంగా చెప్పగలరు? ఆయనకి ఇసుమంత కూడా దేహాత్మ బుద్ధి లేదు.
లేదు కాబట్టి
ఇసుమంత కూడా దేహాత్మ బుద్ధి లేదు కాబట్టి చెప్పారు.
చెప్పారు. బ్యూటీ ఏంటంటే, ఇంకో మాట ఏంటంటే, ఇప్పుడు చేనుకి నీరు ప్రొవైడ్ చేస్తారు.
అవును,
ఇప్పుడు నీరు అంటే ఎక్కువ రిజర్వాయర్ ఆఫ్ వాటర్ ఉన్నా దేనికి ఎంత అవసరమో అంత ప్రొవైడ్ చేస్తూ ఉంటాం.
అవును,
ఇప్పుడు ట్యాప్ నుంచి మనకి నీళ్లు వస్తాయి, మన స్నానానికి బకెట్ లో నీళ్లు పట్టుకుంటాం, మనకు అవసరమైన పట్టుకుని స్నానం చేస్తాం, అవసరమైన అంత మాత్రమే వస్తుంది ట్యాప్ లో. నాన్నగారు ఏమన్నా, అలా నీ లోపల అర్హతని బట్టి ఎప్పుడు అంటే నువ్వు సముద్రం దగ్గరికి మగ్గుతో వెళ్ళావా, చెంబుతో వెళ్ళావా, బకెట్తో వెళ్ళావా, డ్రమ్ముతో వెళ్ళావా?
అవును,
నీ 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 అర్హతని బట్టి నీ రిసీవింగ్ ని బట్టి అది
పొందుతావు.
ఇప్పుడు నీ అంటే నీటి బిందువు అంతే నీకు ఓవర్వెల్మింగ్ గా ఉంది,
అంతే.
అంతకుమించి తట్టుకోలేవు,
తట్టుకోలేవు
అని.
అదేంటి అది, వరదలాగా వచ్చేస్తుంటే ఏం తట్టుకుంటా,
తట్టుకుంటా అన్నారు. అదే అన్నారు, అది క్రమేపీ నీకు అనుభవంలోకి వస్తుందమ్మా, ఒక్కసారి అది వచ్చేయడానికి బద్దలైపోతారు అన్నారు.
అవును, నిజం. ఎందుకంటే భగవాన్ కి అది ఎందుకు వచ్చిందంటే దేవ రహస్యం.
అంతే అంతే, భగవాన్ రావడమే. అంటే అంటే వాళ్ళు దైవాంశ సంబూతులు మోహన, అంటే దైవికంగా భూమి మీదకి వచ్చారు కాబట్టి ఆ బాడీ తట్టుకుంది. కానీ జీవులకి మనుషులకి అది అంటే ఏదో ఎల్లైందో, అంటే ఆ చైతన్యంలో మనం వన్నెస్ పొందడం తప్ప ఆ స్థాయి అది వేరింట మోహన.
అది వేరు, అది ఆ మరణానుభవం ఎలాగైందంటే ఉష, అసలు ఆ మరణానుభవం గురించి ఆలోచిస్తుంటే అసలు బాడీ ప్రాణం పోయింది కదా ఉష, బాడీకి ఏం శక్తి పడుంది, దేహం పడుంది, భగవాన్ మాత్రం మేల్కొని ఉన్నారు.
అవును,
ఆయన ఏమన్నారు, రేపు ఈ దేహాన్ని తీసుకెళ్లి కాల్చేస్తారు. మరి నేనున్నానేంటి, నేనున్నాను అంటే నేను దేహము కాదు అన్న క్లారిటీ వచ్చిన తర్వాత భగవాన్ మళ్ళీ బాడీలోంచి లేచారు. అలాంటి అనుభూతి ఇంతవరకు స్పిరిచువల్ హిస్టరీలో ఎవరికి జరగలేదు. డైరెక్ట్ గా చైతన్యమే. ఇంకా బాడీలోకి వచ్చేకి ఇంకేం ప్రమాదం ఉండదు కదా, మనం అలా కాదు కదా ఉష.
అంటే వాసనాక్షయం కంప్లీట్ అవ్వక అసలు మనం అక్కడ స్థిరపడలేం మోహన,
స్థిరపడలేం.
వాసన
కంప్లీట్
గా అంటే ఇసుమంత కూడా లేకుండా ఖాళీ అయిపోతే తప్ప. అయితే ఒకటి
అంతే,
ఇది జరిగాక అదే అది జరిగాక ఇదా అంటే ఇంకా సైమల్టేనియస్
సైమల్టేనియస్ అమ్మాయికి రోగం తగ్గుతూ ఉండాలి, సంబంధాలు చూస్తూ ఉండాలి. రోగం తగ్గాక చేద్దాం పెళ్ళట్టు కుదరదు. రోగం తగ్గడానికి మందు వేస్తూ పెళ్లి చూపులు కూడా పెళ్లి సంబంధాలు కూడా చూడాలి. అంతే కదా,
అంతే
అంతే. ఇలాగా ఇవన్నీ దీని దగ్గరే నిలబడి దీని గురించిన ఆలోచనలే ఆలోచనలే దీని గురించిన ఆలోచనలే ఉంటూ రోజులు సాఫ్ అంటే ఎంత పెద్ద ఘటన దగ్గరికి వచ్చినా పెద్ద రియాక్షన్ ఉండదు. ఉంటుంది రియాక్షన్, అసలు ఉండదని అన్నా పెద్ద రియాక్షన్ ఉంటుంది. ఎక్కువసేపు ఉండదు, తర్వాత ఇట్ ఈస్ బికమింగ్ వెరీ ఈజీ ఈజీ
టేకింగ్
కదా. అలా అలా అవుతుంది అంతే తప్ప ఇంకా ఇంకా అయిపోయింది, నా జీవితమే అయిపోయింది అన్నట్లేము. దానికి కారణం ఈ అనుభూతే, ఈ అనుభూతే ఆ స్థితికి తీసుకొచ్చింది వారు. కాబట్టి మనకి అనుభూతి నిజంగా కలిగిందా లేదు మెంటల్ గా చెప్తున్నావా మనం, నాన్నగారు చెప్పినట్టు లోపల నాకేమైనా స్పర్శగా తెలిసిందా అది అని చూసుకోవాల్సింది నేనే. మరి
అంతే కదా మోహన,
నాకు ఆ శాంతి ఆ శాంతి సుఖం నాకు క్లియర్ గా తెలియాలి లోపల. తెలియకుండా నేను శాంతి పొందేశాన్ని భోగాన్ని శాంతి అనుకుంటే ఏం చేయలేవు. మనం అనుకున్నవన్నీ జరిగిపోతే శాంతిగానే ఉంటాం.
అవును,
చిన్న తేడా వస్తే తెలిసిపోద్ది, జరగకుండా ఉండక్కర్లే. అనుకున్నట్టు లో చిన్న తేడా వస్తేనే మనం మన ఉగ్ర రూపాలు తెలిసిపోతాయి. దీన్నే చూసుకోమంటున్నారు భగవాన్. ఇంకేం చెప్పలేదు కదా ఉష, చూసుకో చాలు. మీ ఐడెంటిఫికేషన్ ఎలా ఉందో చూసుకో, ఇంకేమీ నువ్వు చెయ్యక్కర్లేదు. సాధనే లేదు అసలు. దేనికి సాధన చెయ్యాలి? నువ్వు అదే అయ్యుండి దాన్ని సాధిస్తావా? నువ్వు ఇందాక అన్నట్టు పేకలోతి నీళ్ళలో ఉండి నీళ్లు కావాలని అడిగినట్టు నువ్వు అందులోనే ఉన్నావు. అందులోని కాదు అది అయి ఉన్నావు. మళ్ళీ దానికోసం ఏమో వెంపర్లాడుతానంటావేంటి? ఇలాంటి మాటలన్నీ కూడా నాన్నగారు లాంటి గురువు తగిలితే తప్ప అర్థం అవ్వవు. ఎవరు చెప్పరు కూడా, పండితులే ఇంత ఇలా చెప్పరు. జ్ఞానం గురించే లేదు, చదివింది చెప్తారు తప్ప జ్ఞానాన్ని తీసి ఇవ్వలేరు మనకి. మనలో నిద్రాణమైన బుద్ధిని వాళ్ళు నిద్ర లేపలేరు. ఒక్క జ్ఞాని మాత్రమే దాన్ని నిద్ర లేపుతాడు. నాన్నగారు చెప్పారు బుద్ధి బద్ధకంగా ఉంటుంది అంట ఉష. ఎవరికైనా సరే మైండే పనిచేస్తుంది మనకి. ఆ బద్ధకం నుంచి నిద్ర లేపేవాడే గురువు. బుద్ధికి విషయం పట్టేసిన తర్వాత మైండ్ వాటిలు ఇంకా చల్లవు. మీ ఇల్లు నాకు పంజాగొట్ట దగ్గరే ఉంది, సందు తిరిగితే వర్షి ఇల్లు వస్తుంది అని నాకు కన్ఫర్మ్ గా తెలిసినప్పుడు నేను ఎందులో వచ్చినా ప్రమాదంలో పడ్డా. బస్సులో రావచ్చు, మెట్రోలో రావచ్చు, ఆటోలో రావచ్చు, నడిచి కూడా రావచ్చు మెల్లిగా. కానీ నాకు నాకు ఎలాంటి తేడా ఉండదు, ఫర్మ్ గా ఉంటది. ఎవరో వచ్చి మీరు ఉషిల్లు అటెళ్ళండి అక్కడ ఉందండి అని చెప్పినా నేను నమ్మను. నాకు తెలుసు బికాజ్ కాబట్టి నేను అలాగే వెళ్తాను. అలాగే మన బుద్ధికి విషయం పట్టింది అనుకో, మనసు ఎన్ని వేగాలు వేసినా అది వెందు, డైవర్షన్
ఉండదు. కరెక్ట్ కరెక్ట్.
మనకి అసలు బుద్ధి నిద్రపోతుంటదని కూడా తెలియదు ఉష. కుంభకర్ణుడు రాక్షసుడు నిద్రపోతాడు అనుకుంటాం కానీ మనం తెలివేసి ఉన్నట్టు మనం నిరంతరం నిద్ర అజ్ఞానం నిద్రలో ఉన్నట్టే మనకి
తెలియదు.
ఇంతకన్నా ఇది మా అంటే ఇదే కదా. ఏదో వస్తే మాయ చేశారు, ఏదో చేస్తే మాయ చేశారు, ఇవన్నీ మాయ కాదు. అసలు నువ్వు నిద్రపోతున్న సంగతే నీకు తెలియలేదు, ఇదే పెద్ద మాయ. ఎంతకన్నా మాయ ఏముంది? ఇవన్నీ కూడా ఈ ఇప్పుడు ఇవన్నీ చదివి విని నాన్నగారితో ఉండి నాన్నగారి దయ వలన మనకి అర్థమయ్యాయి ఉష. ఇంకా పొందాలి పొందాలి అని ఏం అనిపించట్లేదు. అది నేనే కదా పొందితే ఇంకా
అంటే. ఒకటి మోహన, నాన్నగారు ఏం చేశారంటే అదే అసలు ఆ విచిత్రం ఏంటో చెప్పనా. మనకి తెలియకుండా మనల్ని సోర్స్ వైపు తీసుకెళ్ళి తెలియకుండా మనకి మ్యాగ్నటిజము, ఆయన బయట బయట మ్యాగ్నటిజం ఉంటే ఆయన దగ్గరికి పరిగెత్తాం అనుకుంటున్నాం, కాదు. ఆయన లోపల మ్యాగ్నటిజం గ్రౌండ్ ప్రిపేర్ చేసి లోపలికి లో చూపించి అటు తిప్పారు మోహన.
అవును,
ఎందుకంటే ఇప్పుడు సూర్య గారు నాన్నగారి దగ్గరికి వచ్చారు. సూర్య గారు అమేజింగ్ భగవాన్ డివోటీ.
ఓకే,
అసలు భగవాన్ సబ్జెక్ట్ నుంచి అసలు అసలు ఇలా వేవర్ అవ్వరు ఆయన, అక్కడే ఆ భగవాన్ సబ్జెక్ట్ ని పట్టుకునే ఉంటారు. భక్తులు మన భక్తులు మనం ఇంకా చింతరబందరగా ఉంటాం కదా, అటుగెంతు ఇటుగెంతు. అందుకు అందరూ అటుగెంతులు ఇటుగెంతులు వేసేసి ఆయన చెప్తే ఆయన వినేసి ఇంకో చోటుకి వెళ్ళిపోయి ఇంకో చోటుకి వెళ్ళిపోయి అలాగే ఉండేవారు కదా. ఆయన అసలు మీ భక్తులకి సీరియస్నెస్ లేదేంటి, చెప్పిన సబ్జెక్ట్ ని పట్టుకుని సిన్సియర్ గా మీరు ప్రాక్టీస్ మానేసి ఈ అంటే అన్ని ఎంటర్టైన్మెంట్స్ అయిపోతూ జ్ఞానం ఎలా పొందుతారు అసలు. అంటే అంటే ఇది ఎంటర్టైన్మెంట్ ఎలా పొందుతాం అనుకుంటున్నావు అసలు, అసలు నువ్వు ఎంత నిజాయితీగా ఉంటే సబ్జెక్ట్ పట్ల నీకు అది అందుతుంది అన్నట్టుగా. పాప ఆయన ఆయన ఆయనకి ఇదంతా కొంచెం కష్టం అనిపించింది. ఆ తర్వాత దగ్గరకు వచ్చారు ఒకసారి.
ఓకే,
రాజా ఉంది మన వీడియోలో, యూట్యూబ్ వీడియోస్ లో ఉంది. వచ్చినప్పుడు ప్రశ్న అడిగారు నాన్నగారిని, నాన్నగారు వీళ్ళందరూ మీ చుట్టూ తిరిగేస్తున్నారు, వాళ్ళకు సాధన లేదు మీ చుట్టూ తిరిగేస్తున్నారు, తిరిగేసి మీ దగ్గర శాంతి ఏదో పొందుతున్నారు, ఏ మీరు వాళ్ళ సోర్స్ ఆఫ్ ఆనందం అయిపోయారు, ఆ శాంతి ఆనందం మీ 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 దగ్గర పడిపోతే వాళ్ళకి వచ్చేస్తుంది, మీ దగ్గర పడిపోవాలి, రెండోది తెలియదు వాళ్ళకి.
అవును,
సో మరి మీ ఇప్పుడు మీరు బాడీ అంటే ఇంకో ఇంకో రకంగా కాకుండా అసలు బాడీ లే ఈ ఈ ఉపాధి లేని రోజు వాళ్ళ సంగతి ఏంటన్నారు అప్పుడు అని. మీరు ఏం పొందుతున్నారు ఆయన దగ్గర అంటే, మేము ఆయన దగ్గర శాంతి పొందుతాం అది మాకు సరిపోతుంది అంటున్నారు అని. దానికి సమాధానం నాన్నగారి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే నాన్నగారు మాట అన్నారు, వాళ్ళు ఇక్కడ పొందుతున్నది మామూలు శాంతి కాదండి, అలౌకిక శాంతి, అలౌకికమైన శాంతి మా సమక్షంలో వాళ్ళు పొందుతున్నారు, అది వాళ్ళ మాటల్లో మీకు డిస్క్రైబ్ చే అదే వివరించలేరు
వివరించలేరు.
సో ఏ అలౌకిక
అంటే అది అల్లర్లా కనిపిస్తుంది మీకు, అంటే ఒక్కొక్క బాడీ ఒక్కొక్కలా ఉంటది కదా, ఒక్కొక్క పని చేస్తుంటది,
అంటే వాళ్ళు పొందుతున్నారు సంగతి వాళ్ళకే తెలియదు,
వాళ్ళకే తెలియదు.
అది
నాన్నగారు అంటేనే శాంతి కదా ఉష.
అవును అవును, సో ఏంటంటే
నాన్నగారు 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 శాంతి చెప్పమే
అదొకటిని. అంటే మనసు సోర్స్ దగ్గరికి వెళ్తే గానీ అలౌకికమైన శాంతి ఎలా పొందము, ఆయన సమక్షంలో మనల్ని కూర్చోబెట్టుకుని అంటే డిపెండెంట్ హ్యాపీనెస్ ని నీ హృదయంలో నువ్వు ఇండిపెండెంట్ గా అనుభవించడానికి ఆయన చేసిన కృషి మోహన. అసలు అంటే హోలీ కంపెనీ ఇస్ ది హైయెస్ట్ సాధన, హోలీ కంపెనీ ఇస్ ది హైయెస్ట్ సాధన అని మనం ప్రపంచం చివర మూలకి వెళ్ళక్కర్ లేకుండా మనల్ని కూర్చోబెట్టుకున్నారే.
అవును అవును,
అసలు నిజంగా మోహన అదే అనిపిస్తుంది మోహన, మనం జ్ఞానం పొందేయచ్చు ఏదో ఒకటి అవుద్ది అది పక్కన పెడితే అసలు ఆ మహాత్ముణ్ణి అంటే ఏ స్థాయిలో మనం చూసుకోవాలి మోహన.
ఇంకా మనం చూడలేము, నేను చూడలేదు ఆయన మనం చూసేదండి. నాకు నాన్నగారు హాస్పిటలైజ్ అయినప్పుడు నాకేం తాత వచ్చింది తెలుసా, నాన్నగారు మీకు ఒంట్లో బాగాలేదు, ఇప్పుడు మిమ్మల్ని చూసుకోవడానికి బోర్డు మంది ఉన్నారు చుట్టూ, మిమ్మల్ని మీకు సేవ చేసే తాహత గానీ మిమ్మల్ని చూసుకునే తాహత కూడా నాకేమీ లేదు, కానీ వాళ్ళందరూ మిమ్మల్ని చూసుకోగలరు, కానీ నన్ను ఎవరు చూసుకుంటారు నాన్నగారు మీరు కాకుండా అని నాకు అనిపించింది ఉష. ఎందుకంటే ఎవరిని ఎవరు చూసుకో ఉష, అన్ని నాటకాలు మనం అన్ని ప్రేమ దోమ అన్ని అబద్ధం ప్రేమ ఉండదు, నన్ను చూసింది మీరే, నా జీవితాన్ని మలుపు తిప్పింది మీరే, మరి ఇప్పుడు మీకు ఏమైనా అవుతే నన్ను ఎవరు చూసుకుంటారు అని ఎంత ఏడిపించారంటే ఉష ఆఖరికి నేను ఏడకుండా నన్ను నా దగ్గరికి తోసేశాడు. అసలు నేను వేరుగా ఉంటేనే కదా యాడ్ దానికి, నేను వేరుగా ఉంటేనే కదా. అలాగే మన ఊరేగింపు అవుతుంటే కూడా ఓ అందరు హడావిడిగా ఉన్నా నాకు అట్రాక్షన్ రావట్లేదు. ఏంటి ఇలా డ్రైగా ఉంది, లాస్ట్ ఇయర్ లాగా లేదే నాకు అనిపిస్తే వెంటనే ఏమవుతుందంటే రాముడు నేను వేరా, నేనన్నా రాముడు అన్నా ఒకటే కదా అని వచ్చేసరికి మొత్తం ఇంటికి వచ్చేసాను. అంటే ఏదో బయట దేవుడిదైనా సరే బయట ఏమి ఉండదు, దేవుడిదైనా సరే ఆనందం లోపల నుంచే వస్తుంది బయట నుంచి రాదు. ఏదో చూడటం వలన ఏం వచ్చేది, నీకు చూసి ఆనందించే తలంపు వస్తే తప్ప నీకు ఆనందం ఏం రాదు కదా, లోపల నుంచే రావాలి.
ఒక లాజికల్ గా చూడండి, ఇప్పుడు మనం ఏదన్నా మనసులో ఆక్యుపైడ్ గా ఉన్నాం,
అవును
ఆక్యుపైడ్ గా ఉండి నువ్వు భజనే, ఇప్పుడు నువ్వు మైండ్ ఫ్రీగా ఉండి నువ్వు ఒక చోటు ఉంటే భజన ఉంటే నీకు స్పందన కలగచ్చేమో, నీ మైండ్ పూర్తిగా ఆక్యుపై అయిపోయి ఉండి నువ్వు ఎక్కడున్నా ఒకటే
ఒకటే
కదా. మీరన్నట్టు మనసు లేని చోట సుఖం ఉంది కానీ ఎక్కడికి వెళ్తే ఉంది సుఖం,
ఎక్కడా లేదు.
మీరన్నట్టు హ్యాపీనెస్ వస్తుంది, సారో వస్తుంది, అది ఆ రెండు మనసుకు వస్తాయి. మరి
దుఃఖం అన్నదానికి ఉషా ఒకసారి భగవాను స్కందాశ్రమం నుంచి కిందికి దిగుతుంటారట, గిరిమేంచి దిగుతున్నారు కిందికి, దిగుతుంటే శృంగేరి పీఠాధిపతి ఎవరు వెళ్ళారు భగవాన్ దర్శనం చేసుకోవడానికి వెళ్ళారు. ఆయన కింద నుంచి భగవాన్ మీద నుంచి దిగుతున్నారు, ఈయన కింద నిలబడి చూస్తున్నారు, కిందకు వచ్చేదో మాట్లాడదాం. చూస్తూ చూడగానే భక్తుల శిష్యులు ఉంటారు కదా, వాళ్ళతో అన్నాడంట 1000 జన్మల తర్వాత అయినా ఈ మహర్షి ఆ పొందుతున్న ఆనందం లాంటిది నేను పొందగలనా అన్నాడు. అసలు ఎంత అడ్వాన్స్ అయి ఉంటారు వాళ్ళు.
అంటే ఆయన అలా చూడడమే అర్థమైపోయింది,
చూడడమే అర్థమైపోయింది. 1000 జన్మల తర్వాత అయినా ఇటువంటి ఆనందాన్ని నేను
పొందగలనా
అర్థమైపోయింది. తనకి లేకపోతే మనం చూసినట్టే చూస్తాడు భగవాన్ని, అంతే కదా ఉష. ఎప్పుడైనా నాన్నగారు అన్నట్టు రామకృష్ణులే చెప్పారు, సమ వచ్చి ఉంటేనే పట్టుకోగలం దేన్నైనా, సమ ఉజ్జి లేకపోతే పట్టుకోలేం. ఇన్నర్ లైఫ్ ఏ చెప్తున్నాను, అవుటర్ లైఫ్ తర్వాత ఉంది. ఇన్నర్ లైఫ్ లోనే సమవుద్ధి లేకపోతే వాళ్ళ మంచితనం ఏంటో తెలియదు, జ్ఞానం ఎలా తెలుస్తుంది. అదిలా మాట అన్నారు అనగానే నాకు ఏంటి ఒళ్ళు పులకరించింది. భగవాను ఆనందాన్ని ఈయన రుచి చూశాడు, లేకుండా అన్నది కదా ఆనందం ఎట్టిదో. అటువంటి ఆనందాన్ని మనం అదే అని చెప్పి ఇంక పొందటం కాదు, అది నీవే, అది నేనే 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 అని, నేనెవరు నాను యారు అని అన్ని భాషల్లోది ఈ క్వశ్చన్ వేయించి మన చేత ఎంత ఈజీగా ఆ అద్వైత స్థితిని కామన్ మ్యాన్ దగ్గరికి తెచ్చారు. బాగా చదువుతున్న పండితుల దగ్గరికి వెళ్ళలేదు, మాలాంటి అలగా జనం దగ్గరికి వచ్చి చెప్పాడు ఆ టీచింగ్. మరి మరి చైతన్యమే నాకు గురువు, నాన్నగారు అన్నది దానికి ఒక పేరు అంతే తప్ప అది చైతన్యమే. ఆ సముద్రం అది శాంతి సముద్రం అని ఎవరికి అందుతుంది? ఇప్పుడు నువ్వన్నట్టు అందరూ అనుకున్నావు నాన్నగారు దేవుడు, నాన్నగారు జ్ఞాని, నాన్నగారు మహాత్ముడు బోల్డ్ అనుకున్నాం, కానీ నాన్నగారు లోపల జీవితాన్ని మనం ఎవరు చూసాం? అది కనిపించేది కాదే, అది అనుభవించేదే, అది అనుభవించేది కాబట్టి నిన్ను పిలిచి చెప్పారు. జ్ఞాని బోధని మౌనంలో అందుకున్నారమ్మా శిష్యులని. అయితే నీ లోపల అయింది ఆయన ఎందుకు, ఆయనకి ఎలా తెలుస్తుంది? ఏంటిందే ఆ సముద్రం
ఇలా ఎన్నో సార్లు మనం దాన్ని రుచి చూసి అది ఆయన అనుగ్రహించాడని మనకు తెలిసి మళ్ళీ మనం ఈ దేహాత్మ బుద్ధి బలీయంగా ఉన్నప్పుడు సిచ్యువేషన్స్ తో తాదాప్యం పొందినట్టు తలుపు సొందిన పెట్టిని నొక్కినట్టు ఉన్నప్పుడు ఒక సందర్భంలో నేను నాన్నగారిని అడిగాను,
అంటే ఒక ఫంక్షన్ కి ఇక్కడ హైదరాబాద్ లో ఏదో పెళ్లికి పెళ్లికి నాన్నగారితో రమ్మంటే వెళ్ళాను, వెళ్ళి తిరిగి వచ్చేస్తున్నాం అనమాట. నేను నాన్నగారితో, నాన్నగారు మీ సమక్షంలో ఎన్నో సంవత్సరాలు కూర్చుని అది అంటే ఆ ట్రూత్ తప్ప ఏది లేదు, అదే ఎవ్రీథింగ్, అదే సర్వస్వం, అదే ఎవ్రీథింగ్, అదే మనము అని అనుభవం రుచి చూసి ఎన్నో సార్లు ఇంకా ఈ మనసు తాదాప్యం తోటి ఈ గొడవల్లో నిజమని తాదాప్యం పొంది ఇలా ఇలా ఇంకా ఎంతకాలం ఉంటాను నాన్నగారు, అది అది స్థిరం రాకుండా ఇంకా ఎందుకు ఈ తాదాప్యం? అంటే ఇప్పుడు ఉన్నది ఉన్న ఉన్న ఈ బండిల్ ఆఫ్ వాసనస్ ఏదైతే ఉందో అది దానిలో కరిగిపోతే తప్ప అక్కడ స్థిరపడం కదా మనం. స్థిరపడే లోపల మనం ఇంకా మనం ఈ పట్టుకుని వేలాడుతూ ఉంటే అంటే దానికి దూరం అవుతున్నాం కదా అని నాన్నగారు అంటే అప్పుడు నాన్నగారు ఏమన్నారంటే అద్భుతంగా చెప్పారు మోహన్. అసలు ఎంత అద్భుతంగా చెప్పారంటే అమ్మ ఉష ఇది ఇప్పుడు చంటి పిల్లలు ఉంటారు, పుట్టినప్పుడు చంటి పిల్లలకి లోపల ఏమీ ఉండదు, కపటం ఏమీ ఉండదు, అసలు ఇంకా ఏమీ ఉండదు, స్వచ్ఛంగా ఉంటారు, ఎంటీగా ఉంటారు, అంటే ఖాళీగా
ఉంటారు, ఖాళీగా ఉంటుంది
ఉంటుంది కాబట్టి వారు స్వచ్ఛంగా ఉంటారు, చంటి పిల్లల్లా ఉంటారు. కానీ ఎదిగే కొలిది, ఎదిగే కొలిది అంటే అప్పుడు కూడా చంటి పిల్లల్లో ఎందుకాళ్ళు అంత స్వచ్ఛంగా హ్యాపీగా ఆనందంగా ఎంటీగా ఉంటారు అంటే ఆ మనసులోకి ఏమీ రాదు కాబట్టి
ఇంకా రాదు.
కానీ బహుజన్మలు బహుజన్మలు బహు శరీరాల్లో వచ్చి ఏ జన్మలో శరీరం ఆ జన్మ ఆ శరీరం నిజమనుకుని నేను చేస్తున్నాననే భావనతో నువ్వు అక్యుములేట్ చేసుకున్న ఈ వాసనలన్నీ నీకు స్టోర్ కింద హృదయంలో ఉంటాయి. సో భగవంతుడి దయ వల్ల నీకు అది రుచి చూసినా కూడా ఈ బ్యాగేజీ అంతా కాలిపోకుండా అక్కడ స్థిరత్వం జరగదు. అదేంటి, నాకు అసలు ఇవి లేవు కదా, ఈ లేని ఎందుకు ఇప్పుడు తలెత్తుతున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి అని నీకు అనుమానం రావచ్చు. అది నాకు ఇప్పుడు మీ సమక్షంలో 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఎంత హ్యాపీగా ఉండి ఏ వాసన లేకుండా ఎంత సుఖంగా ఉన్నారని నువ్వు అనుకుంటున్నావు. ఇప్పుడు స్ట్రగుల్ వస్తుంది. స్ట్రగుల్ ఎందుకు వస్తుందంటే ఏం జరుగుతుందంటే నువ్వు లోపల అంటే భౌతికమైన ఇప్పుడు నీ పరిసరాలు భౌతికమైనవి అన్ని నీకు కరిగిపోయి నువ్వు ఎంటీ చేసుకునే ప్రక్రియలో నీకు మెల్లమెల్లగా లోపల భగవంతుడు ఉన్న వాసనని స్టోరేజ్ వదులుతాడు. ఆ వదిలినప్పుడు ఇంకా చైతన్యము లేదు, అనుభూతి లేదు, ఇదే నువ్వవుతావు అని ఏమన్నారంటే ఆ వాసన విడుదల ఎప్పుడవుతుందంటేనంట ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాడంట మోహన. ఎందుకంటే లోపల ఉన్న వాసన బయటికి తీసుకొచ్చి అది నీకు చూపించి అది విజృంభించి అది నిన్ను ఊపి బాబో ఇంక ఇది నాకు వద్దు దీన్ని విడుదల చెయ్యి.
అవును అవును ఉషా, అవన్నీ పడ్డా ఉషా.
సో అని అన్నారు అని అలా అలా అంటే వాసన ఎప్పుడంటే ఎలా ఉంటుందంటే సీడ్ రూపంలో ఉంటుందమ్మా. ఇప్పుడు భూమిలో ఒక విత్తనం ఉంది, ఆ విత్తనం అలా అలా అది మొక్క అవ్వలేదు కాబట్టి విత్తనం ఉందని మనకు తెలియదు. ఒక వర్షం పడుతుంది, ఎండ వస్తుంది, దానికి మెన్యూర్ ఏ పేడో వేస్తారు
అంతే కరెక్ట్.
అలా నీ లోపల ఉన్న వాసనకి బయట సిచ్యువేషన్స్ క్రియేట్ చేసినప్పుడు అవి మొలకెత్తి బయటకు వస్తుంది. ఇక్కడ అంటే ఇక్కడ కేర్ఫుల్ గా ఉండాలన్నారు మోహన. అది మొలకెత్తి వస్తున్నప్పుడు నువ్వు దాన్ని గమనించి అది వాసనని నీకు తెలిసి దానిలో నుంచి నువ్వు అంటే అది గుర్తు అసలు అన్ని ఇంక దయలోనే జరుగుతాయి మోహన. ఊరికే
ప్రక్రియ
సో అలా వాసన తలెత్తి నిన్ను ముంచి ఇరుకు ఇరుకులో అంటే తలుపు స్తంభం పెట్టి నొక్కినట్టు అయ్యి అది నీతో కక్కించి దాన్ని విడుదల చేస్తాడు.
అంటే దాని పెయిన్ మనకి తగ్గుతుంటే ఉషా, దాని పెయిన్ మనకి తగ్గుతూ ఉంటే ఆలోచన పెరుగుతుంది, సూక్ష్మ బుద్ధి వస్తుంది. సూక్ష్మ బుద్ధి వచ్చినప్పుడే అంతా ఇందులో జరుగుతోంది అని నొప్పి ఉండదు కదా, ఇంకా ఆలోచన ఇంకో విధంగా వెళ్ళిపోద్ది. చైతన్యం వైపు జరుగుతుంది ఆలోచన. జరిగేసరికి పెయిన్ లేకపోయేసరికి మనకి క్లారిటీ వస్తుంది, ఉష అవగాహన.
ఎందుకంటే ద మోర్ అండ్ మోర్ యూ బికమ్ ఎంప్టీ, ద మోర్ అండ్ మోర్ యూ హ్యావ్ క్లారిటీ.
అవును,
అది ఇంకో విచిత్రం ఏంటంటే మిరకిల్ మ్యాజిక్ ఎక్కడ అంటే, నీకు ఒక క్షణపాటు ఆత్మానుభవం కలిగితే అలాంటి వాసనలు వేలాది వాసన క్షణంలో గడ్డకి నిప్పెట్టినట్టు పోతాయి.
ఇంకా రావు తూష, చాలా వరకు తగ్గిపోతే.
అందుకే ఆయన అటు నుంచి మనల్ని తీసుకెళ్దామని చూసారు మోహన. ఇటు నుంచి నువ్వు వెళ్ళలేవు, అటు నుంచి నిప్పెట్టేయవలసిందే.
అట్నుంచే చేసుకొస్తాడు, అట్నుంచే గురువు చేసుకొస్తాడు. ఇటు నుంచి దీనికి ఒక మాట సార్ చెప్పారు ఉష, నిన్ను భగవాను అజ్ఞానం అనే అడవిలో ఉన్నావు నువ్వు. ఈ అజ్ఞానం అనే అడవిలోని నీకు ఇసుమంత కూడా నొప్పి లేకుండా, నీ దేహాత్మ బుద్ధి నిన్ను అంటకుండా, ఎటువంటి సాధన లేకుండా ఒక సన్నటి దయ అనే ఒక సన్నటి మార్గం ద్వారా నిన్ను తీసుకెళ్ళిపోని చూశాడు భగవాన్. నువ్వు అది అందుకోలేకపోతున్నావు. ఎందుకంటే అది ఇంకా బాగా చెప్పారు, నీకు అడవిలో పుళ్ళు సింహాలు చూడటం ఇష్టం, అవి వచ్చి మీద పడతాయి, చూస్తే మీద పడితే దేవుడా దేవుడా అని ఆడొచ్చు కదా. నీకు ఏడిపే ఇష్టం, నీకు ఏడిపే ఇష్టం కాబట్టి ఏడుపు ఎలాగంతా వస్తుందో అలాంటి పనులే చేయడానికి చూస్తాం.
అవును, అది
అడవిలో నుంచి ఎలాగో ఈ పులులు సింహాల నుంచి మనం బయటపడాలి చూడు, నీకు అది ఇష్టం అలవాటు కూడా అయిపోయింది.
మోహన దీనికే నాన్నగారు అన్నారు కదా, ఒంటే ఈ ముళ్ళ పొదలు తిని నవ్వుతూ ఉంటే ఆ ముళ్ళు గుచ్చుకుపోయి నాలికి రక్తం వస్తుందంట. రక్తం వస్తే అది చప్పలించి మింగుతుందంట దాని రక్తాన్ని. అది చాలా పెయిన్ఫుల్ అంట, కానీ అది అలవాటు పడిపోయి ఉండి దానికే ప్రయత్నం చేసుకుంటూ ఉంటుంది. ఆ హ్యాబిచ్యుయేషన్ లోనే ఉంటుంది, అందులో నుంచి
బయటపడాలి అన్న జ్ఞానం రాదు.
అవును,
ముళ్ళ కంచు తినటం వల్ల ఇది వస్తుందన్న జ్ఞానం దానికి రాదు.
రాదు,
అది ఏ మహాత్ముడో వచ్చి చేస్తాడు ఆ పని. మనం అంతా ఒంట్లోమే, మరి ముళ్ళకంచులు అలవాటు అయిపోయాయి. ప్రపంచం ముళ్ళకంచు అని తెలుసు, అసలు యేసు ప్రభువుకి ఆ ముళ్ళ కిరీటం పెడతారు ఆ సిలువ వేసినప్పుడు. నాన్నగారు చెప్పారు శిరస్సు అత్తోరిల్లంట, ప్రపంచం హృదయం పుట్టిల్లంట. ప్రపంచం ముళ్ళకంచిలాగా ఉంటుందని ఆడికి తల మీద ముళ్ళకంచి చుడతారు, తల చుట్టూ చుడతారు ముళ్ళకంచి. దానితో చాలా బాధలు పెడతాడు కదా ఆయన. బాధలు పడి ఆయనకి ఏమైందంటే అద్వైత పరాకాష్ట అందుకునే ముందు తండ్రి నన్ను మర్చిపోయావా అని అడిగాడు రియాలిటీలోనే. కానీ అద్వైత పరాకాష్ట అందింది అక్కడ ఆయనకి. కానీ దేహ ప్రారంభం ఏంటో గాని మరి ముళ్ళకంచెలు చుట్టేసి లాక్కెళ్ళి కొట్టి చాలా హింసిస్తారు కదా ఆయన, ఏకంగా సెలవే
చెప్తారు.
అవన్నీ అండి దేవరహస్యాలు మనకు తెలియవు.
అంతే,
ఒక సామాన్య మానవుడు భరించే శిక్షలు కాదు అవి. వాడికి మంచి భావాల వలన మంచి మాటల వలన హృదయం ఖాళీగా ఉండటం వలన ఆ నొప్పి కూడా అంత తెలియలేదు కాబట్టి భరించారు. మనుషులు భరించేది కాదు అది, రాగద్వేషాలతో ఉన్నాడు ఎలా భరించగలడు. ఇంకొక మాట ఎంత బాగుంటుందంటే, సృష్టి అంటే ఏమీ లేదు, ఇష్టం అయిష్టం రాగద్వేషం. దీన్నే బుద్ధుడు చెప్పాడు, ఏముంది ఎక్కడికి వెళ్ళినా రాగద్వేషమే. వైకుంఠం వెళ్ళినా అక్కడ ఇదే, ఎక్కడికి వెళ్ళినా ఏ రూపంలో వెళ్ళినా రాగం ద్వేషం ఈ రెండే. ఇదే ప్రపంచం, నీలో ప్రపంచం ఉంది అన్నాడంటే ఈ రెండే ఉన్నాయి. ఆ రెండు గెలిస్తే ప్రపంచాన్ని గెలిచినట్టే.
అంతే అంతే
ఎంత సింపుల్ గా ఎంత బ్యూటిఫుల్ గా చెప్పాడండి బుద్ధుడు. నేను ప్రపంచాన్ని నిర్వచించిన రాగం ద్వేషం రెండు నీలోనే ఉన్నాయి, ఆ నిర్వచనాన్ని గెలువ చాలు. అందుకే అన్నాడు నిన్ను నువ్వు గెలిస్తే ప్రపంచాన్ని గెలిచినట్టే. అప్పుడు ప్రపంచం ఎక్కడుంది? మనలో ఉన్నట్టే కదా. అసలు ఇది ఇది బాహ్య దృష్టి ఎక్కువగా ఉన్నప్పుడు అర్థం అవ్వడమే కష్టం. ఉషా గురువు దయ వలన ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు, వాణ్ణి విశ్వసిస్తే మనకి శాంతి దొరుకుతుంది, మోక్షం అంతా పక్కన పెడదాం, ఈశ్వరుని విశ్వసించడం వల్ల మనకు మంచి కలుగుతుందనో పుణ్యం వస్తుందనో లేదా శాంతి దొరుకుతుందనో ఏదో రకంగా ఈశ్వరుడు వైపు జరగడం చిన్న విషయం కాదు ఉష. బోధ వింటేనే ఎక్కటం లేదు. అసలు వీళ్ళేని వాళ్ళు ఎలా ఉంటారు? ఇప్పుడు భగవాన్ ఏంటంటాడంటే ఇంకోళ్ళు గొడవ నీకెందుకు, ముందు నువ్వు సుఖంగా ఉన్నావా చూసుకో.
అవును అంతే మోహన.
ఇంక లేని సుఖం బయట నీకు కనిపించదు
కనిపించదు
కాబట్టి ముందు నువ్వు సుఖం నీ సుఖం చూసుకొని బయటికి రా, తర్వాత ఉద్ధరిద్దాం అందరినీ.
కరెక్ట్. ఉద్ధరింపు అనేది కేవలం మళ్ళీ మనసే పోతాడు మోహన.
మనసే మనసే అంటే మన మన మనసు రేంజ్ లో చెప్పాలి కదా ఆయన. తర్వాత లోకాన్ని ఉద్ధరిద్దు అది 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 నువ్వు ఉద్ధరించుకో, నిన్ను నువ్వు ఉద్ధరించుకో ముందు, తర్వాత చూద్దాం. అది అప్పుడు ఉంటే తెలుస్తుంది, అప్పుడు ఉద్ధరిద్దు గాని, అప్పుడు ఉంటే అప్పుడు ఉద్ధరిద్దు గాని, ముందు నిన్ను నువ్వు బయటకు రాను ఉందులోంచి. అవి అసలు మనల్ని మన దగ్గరికి మనల్ని మాత్రమే సుఖపడమని చెప్పిన గురువు ఎవడున్నాడు ఉష? ఏదో చెయ్యి సుఖం వస్తుంది పుణ్యం వస్తుంది, అది చెయ్యి ఇది చెయ్యి, అసలు భక్తి ఏంటి మాఫియా అయిపోయింది ఉష. భక్తి మాఫియా నడుస్తుంది ఇప్పుడు, అన్ని మాఫియాల కన్నా భక్తి మాఫియా ఎక్కువ నడుస్తుంది. ఏంటంటే భక్తి ఎందుకు ఇంతలాగా అయిపోయిందంటే, తిండికి లేనోడు కూడా దేవుడికి దర్శనేస్తాడు, అపర కోటీశ్వరుడు ఆడ తప్పులన్నీ కప్పి పుచ్చుకోవడానికి ఎంత కావాల్సో అంత ఇస్తాడు దేవుడికి. అసలు ఏ స్కామ్ లో రానంత డబ్బు భక్తి స్కామ్ లో
వస్తుంది.
ఇంక మరి గురువుల్ని ఇలా నమ్ముతున్నప్పుడు నువ్వు బాగుపడి బయటికి రా అంటే ఎవరు వింటారు?
ఎవరు వింటారు?
అందుకే భగవాన్ అన్నాడు ఈ గొడవలన్నీ ఉంటాయని ఆయనకి తెలుసు, నువ్వు ముందు బాగుపడి బయటికి రా, తర్వాత ఉంటే మిగిలిన వాళ్ళు బాగు చేద్దాం. ఇవన్నీ మనం పట్టుకోవాలంటే మరి మళ్ళీ స్పాహి మామే. అటువంటి బుద్ధిని నాకు ఈ తండ్రి, అటువంటి బుద్ధిని నాకు ఈ తండ్రి అని. నాన్నగారి దగ్గరికి ఒక ఆవిడ బాబుని తీసుకొచ్చారు సార్, నాకు మంచి బుద్ధిని అని అడుగుతాడు నాన్నగారు దేవుణ్ణి అని. పెద్దోడే 15 ఏళ్ళు అంతా ఉంటాయి. అంటే నాన్నగారు అన్నారు అయితే ఇప్పుడు అది చెడ్డోడా అడిగారు. మంచి బుద్ధి అయ్యి అని భగవంతుని అడుగుతున్నా అంటే చెడ్డోడని ఒప్పుకున్నట్టే కదా. మరి నాన్నగారు అడిగారు చెడ్డోడా, ఈశ్వరుని మంచి మన బుద్ధి మంచిది కాకపోతేనే మనం అడగాలి మంచి బుద్ధి అని. మీరు ఇప్పటి నుంచి ఆడి బుద్ధి చెడ్డదని అడిగి నేర్చుకున్నారా మీరు?
ఎక్కడ పెట్టారు మోహన?
ఎక్కడ పెట్టారు? ఇదేలో ఇదేలు నాన్నగారు గొప్పగా చెప్తారని వీళ్ళు అడిగారు. ఇలా ప్రార్థిస్తాడు కోడు మాడవాడు అంత గొప్పోడు, మనకి అవే కదా కావాలి నాన్నగారి దగ్గర నుంచి.
అంటే మనం ఏది ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటామో ఆయన నోట్లో నుంచి మాట్లాడదాం అనుకుంటాం. ఎందుకంటే అసలు హృదయంలో ఉండి సర్వాంతర్యాముగా ఆయన సమస్తం చూస్తున్నాడని నమ్మకం నీకు కలిగితే అసలు నువ్వు నోటీస్ మాట్లాడవు అక్కడ.
అసలు ఇంక మాటలు ఉంటాయంటు
అంటే ఇలా
మాట్లాడడానికి ఎలా నిక్కచ్చిగా అడిగారు, ఎవరు అడగగలం అలాగా? వెంటనే మన చుట్టూ ఉన్న భక్తులు ఆ మాట వినగానే అబ్బాయి ఎంత ఎంత బాగా ప్రార్థిస్తున్నాడు, మంచి బుద్ధి మనం అడుగుతాడంటే ఇంకేం అడగదంట భగవాన్ని. మనకి మనకే అదే కావాలి. అసలు సూక్ష్మ బుద్ధి ఎక్కడుందో సార్ మనకి?
అంటే మనం వెళ్తే మన గురువు మన అహంకారాన్ని గ్లోరిఫై చేయాలి.
ఆడు కూడా గ్లోరిఫై చెయ్యాలని ఆడని వాడు చిల్లేయడానికి చూస్తుంటాడు, ఎక్కడ చిల్లేస్తే ఇది పోతుందా
టైర్ ఎప్పుడు పంచర్
చేద్దాం, మన గాలి గాలి నింపుతూ ఉంటే చిల్లేస్తూ ఉంటాడు
మోహన్. అదృష్టం ఏంటంటే ఒరే నాయన నా టైర్ పంచర్ చెయ్యని దండం పెట్టుకున్నాం,
అది అది ఆయన దయ, ఆయన దయ
దయ, ఎక్కడికక్కడ పంచర్ చేసి కూర్చోబెట్టాడు. అందుకే మోహన పచ్చగడ్డి రుచి చూస్తే దెబ్బలు అక్కర్లేదు,
అది
అంటే
దెబ్బ లేకుండా
పచ్చిగడ్డి నీకు రుచి చూపించి ఆ పచ్చగడ్డి చూపిస్తూ తీసుకెళ్లిపోతే నీకు దెబ్బ అవసరం లేదు.
అవును,
అంటే వదిలేసుకుంటే ఉన్న సుఖం, అంటే నీ అహంకారాన్ని వదులుకుంటూ వెళ్తే వచ్చే సుఖం నీకు తెలిస్తే అహంకారం పెంచుకుందామని ఎందుకు అనుకుంటావు అసలు?
కానీ ఉషా మనకి గొలొచ్చేస్తుంటది తేల్లాగా, ఆ తేలికా చెప్తారు కదా కుట్టేస్తుంది అది, ఎట్టకేళ కుట్టేస్తుందండి తాబేల్ని. అలాగే మనకి లోపల అణుచుకోలేము ఉషా, ఈ వ్యక్తి భావన ఊరుకోదు, కర్తృత్వం ఊరుకు, చిన్న విషయం ఏం కాదు, దాన్ని గొలొచ్చేస్తుంటది. నేనే చేసి ఒకసారి రామకృష్ణులు అక్కడ గోడ ఎవరు కట్టారు చాలా బాగుంది అన్నట్ట, ఆ కట్టినోడు అక్కడ కూర్చున్నాడు నాలుగైదు సార్లు ఊరుకున్నట్ట, ఈడు ఊరుకోడు కదా ఈ రచ్చగొట్టాడు గురువు అంటే ఆడి తోక తెంపాలి కదా, ఇంకా ఐదారు సార్లు అయిసరికి గొలొచ్చేసింది అది, అలవాటు ప్రకారం నేనే కట్టాను అన్నాడు. అప్పుడు 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 రామకృష్ణులు బోధించారు ఇంకా తోక తెగలేదే అని, అంటే ఎన్నిసార్లు అడిగినా నీకేం అనిపించకుండా ఉంటే అది ఎంతో కొంత గురువు మాటి కట్టుబడి ఉన్నాడు నాలుగైదు సార్లు, కానీ అలవాటు
వచ్చేసరికి చూడండి ఆ మాటకి బానే ఉంది. ఇక్కడ ఇక్కడ వేవు కట్టించడం వల్ల ఏమవుతుంది, స్నానం చేస్తున్నారు సుఖంగా ఉన్నారు ఏదో బట్టలు కట్టుకుంటున్నారు పుణ్యం వస్తుంది, ఎవడన్నా ఇక్కడ పడి కాలేదు ఆ పాపం కూడా నీదే అన్నారు
అయిపోయింది ఇంకా రెండు నీకే, ఏది చేసినా దాని ఫలితం వచ్చేస్తుంది
వచ్చేస్తుంది ఎప్పుడు నీ కర్తృత్వం ఉన్నప్పుడు. సో మొదలుగా బాబు నీ కర్తృత్వం ఏదో ఒకటి నీ పుణ్యం
అంటే వీడికి కొంచెం భయపడతాడు దేవుని అందు భయము జ్ఞానమునకు మూలమని ఆయన రెండు మూడు సార్లు అడిగినప్పుడు చెయ్యి అత్తడు కొంచెం భయపడతాడు అమ్మ చెప్పకూడదేమో అని, కానీ అలవాటు ఊరుకోదు కదా నాలుగో సారి అనేసరికి నేనే అనేసింది ఇంకా అప్పుడు ఎక్సలెంట్ బాగుంది కదా, కాలు ఇరిగినా నీదే ఆడి హాయి స్నానం చేసిన పాపం పుణ్యం రెండు నీవే, ఆడికేం ఉండవు. అంటే కర్తృత్వం ఎంత ప్రమాదం చూడు అన్ని నేనే అనుకున్నాను, ఆ కర్తృత్వం గురించి ఇంత డీటెయిల్డ్ గా పండితులు చెప్పలేరు
అసలు ఎలా చెప్తారు మోహన్ పండితులు
కర్మ ఫలాలి
పట్టణాన్ని వాళ్ళు ఊరికే మీనింగ్
అర్థం తీసి చెప్తారు
కానీ
విషయాన్ని చెప్పలేరు
జానకి స్కాలర్ కి ఎలా పోల్చగలం మోహన్
పోల్చలేదు
ఎంత ఎంత ఎక్సలెంట్ గా చెప్పొచ్చు బాగుంది అని అనిపిస్తుంది కానీ మనం ఎక్కడా అది ఎక్కడ మోహన.
అంటే ఇప్పుడు ఎలా ఉంటదంటే పాట పాడితే నాన్నగారు ఒకసారి అన్నారు ఎందులో మహానుభావులు పాడమన్నారు నన్ను, పాడమంటే పాడే పాడితే అప్పుడు అన్నారు ఇప్పుడు నువ్వు పాడిన పాట ఇక్కడ ఉన్న వాళ్ళందరికి ఇష్టం అస్సలు భగవాన్ తల కూడా ఊపడమ్మా వెంటు వెండు అన్నారు, అనుసరికి మా ఈగో దెబ్బతిన్నది, భగవాన్ వెండు అంటే దెబ్బతింటది కదా మరి అనేసి నాన్నగారు ఎందరో ఎందరో అని పాడడం మొదలెట్టారు, ఎందరో మహానుభావులు అని పాడారు షా, పాడి ఒక నిమిషం పాడారు అలాగా, పాడేసరికి అనేసి అన్నారు ఇప్పుడు నా పాట నా కోసం పాడుతున్నాను మోహన అన్నారు, ఇంకేం అనలేదు షా, నాకు విపరీతమైన దుఃఖం వచ్చేసింది
అసలు ఏం టీచింగ్ అండి,
చాలా ఏడుపు వచ్చింది
సూక్ష్మంగా టీచింగ్ అండి అది.
అప్పుడు ఉషా ఏమనిపించిందంటే నాన్నగారి పాట చాలా స్వీట్ గా అనిపించింది, నాకు నా పాట నచ్చలేదు నచ్చలేదు. నాన్నగారు ఏమి అలా శృతి లయలు అన్ని వేసి ఏం పాడలేదు మామూలుగా
అన్నారు.
అంటే ఆ చైతన్యం ఏంటో అది, ఏంటో హృదయాన్ని పట్టేస్తుంది ఉషా. వచ్చి నీకు ఏ దిక్కుమాల భావన ఉన్నా సరే బయటికి లాగి పడేస్తుంది, ఇంక ఎట్టి పరిస్థితుల్లో లేగనివ్వదు. అలా చేశారు ఉషా. అలా ఎన్ని ఎన్ని మాటలో చాలా సందర్భాల్లో చాలా అని ఎన్నో 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 హెల్ప్ చేశారు. హెల్ప్ కాదు అది ఆయన బాధ్యత అనుకున్నారు ఆయన. నేను ఉండి పోగొట్టుకోవాలని నాకు ఉన్నాయని ఏమి తెలియదు ఉషా నాకు. అన్ని ఆయన జీవితంలోకే వచ్చిన తర్వాత నాకు ఏమీ లేదు, నేను సున్నా అని తెలియజేసింది ఆయనే. సాధన పేరు మీద ఏడిపించింది ఆయనే, సాధన పేరు మీద ప్రార్థన చేయించింది. మరి అలాంటి తలంపులు రావాలంటే ప్రార్థనకి ఆయనదై ఉండాలి. సాధన చేయించింది ఆయనే. వాసన ఇంకా వాసన బలి బలం చూపిస్తున్నప్పుడు మాత్రం చాలా ఏడిచేస్తాను భగవాన్ దగ్గర. నా వల్ల కాదు, అసలు నాకు నువ్వంటే ఇష్టం లేదు, నీ మాటలేమి నా గుర్తుకు రావట్లేదు, నా వాసన అంటేనే నాకు ఇష్టంగా ఉంది, అసలు నా హృదయాంతరాల్లో ఎక్కడ పవిత్రవం వల్ల కాంక్ష కూడా లేనంత ఇష్టం నా వాసన అంటే నాకు ఉంది భగవాన్. ఇందులోంచి నన్ను నువ్వే బయటికి తీసుకురావాలని మామూలుగా ఏడిపించాడేంటి ఉషా. వాసన ఇబ్బంది పెడుతున్నప్పుడు ఎంత కష్టంగా ఉంటుంది, కలుపు సందు ఏం కాదు ఉషా, అది మంటల్లో బాడీని పడేస్తే ఎలాగ బగబగ మండుతుందో అంత పెయిన్ ఉంటది వాసన బలం తెలుస్తున్నప్పుడు.
ఎందుకంటే ఇష్టంగా తెచ్చుకుని పేర్చుకున్నది,
తెచ్చుకున్నామో ఎంత ఇష్టంగా తెచ్చుకున్నామో అవి మనకు తెలియదు. అంత బాగా పెట్టి కానీ బయటకు తీయడం అది అది ప్రాసెస్ అని చెప్తారు నాన్నగారు. తెలియకుండా తీయొచ్చు కదా అంటే అది తెలియకుండా తీయబడదు.
అంటే ఇప్పుడు కిల్న యువతల పచ్చి ముద్దని కిల్న నుంచి పంపుతారు, మనం కిల్న్ ప్రాసెస్ లో ఉన్నాం, బయటకు వచ్చేసరికి అయిపోతాం
శుభ్రంగా మాడి మస అవుతాం. ఇంకా ఉండదు కదా, ఏం ఉండదు, ఇంకేం ఉండదు. అంటే వ్యక్తి భావన పోతే ఇంత ఆనందం వస్తుంది, ఇంత అవుతుంది అనడానికి ఆ ముడి మళ్ళీ ఈశ్వరుడే చెప్పాలి.
అవును,
అందుకే ఈ ఈ ముడిది ఈ ముడిని కాన్సన్ట్రేట్ చేసి ఈ ముడి విడిందా లేదా అని నిరంతరం చూసుకుంటూ బాగిమామ అనవలసిందే.
అంతే అంతే,
నేను ఇప్పుకోలే నువ్వే ఇప్పాలి. నాకు ఒక చెడ్డ భావం వస్తుందంటే నేను పోగొట్టుకోలేను, పోగొట్టుకోవాలనుకుంటే ఎక్కువ వచ్చేస్తుంది అది. నేను అలవాటు పోగొట్టుకోవాలంటే అది బలపడుతుంది, ఇంకా స్పీడ్ ఎక్కువవుతుంది దానికి. సో నేను పోగొట్టుకోవాలని నేను అనుకోను కానీ అది పోవట్లేదు. దాన్ని ఎవరు ఏం చేయగలరు, ఎవరు ఏం చేయలేరు, బాహిమామే నువ్వే చెయ్యాలి అని ప్రార్థింప చేసేది ఎవడబ్బ సొమ్ము ఆడు ఇవ్వకుండా ఎలా వస్తుందో షా. ఆడు వ్యక్తి కాదు, ఆడు రాముడు కాదు, కృష్ణుడు కాదు, నారాయణుడు కాదు, నేనే. అసలు అదే అంటున్నాను షా, నేనన్నది కొంచెం వినటానికి ఎబ్బెట్లాగా ఉంటుంది. ఎందుకంటే మనం మన గురించి వాడుకుంటున్నాం కదే, దాన్ని ఒక ఈశ్వరుడుగా భావించి ఎప్పుడు వాడలేదు, మనకు తెలియదు. ఇప్పుడు ఈశ్వరుడే, నేనంటే ఈశ్వరుడే అని అర్థమయ్యాక దేహాత్మ బుద్ధి నుంచి విడుదల వస్తుంది ఎంతో కొంత. ఇది మనం కాదు నేను, ఇది మోహన కాదు నేనిది అని మోహన నేను వేరవుతున్నాయి అక్కడ. ఇంతకు మించిన దయా సాధన ఏముంటాయి ఉష, నాకు దయ కావాలా, ఇంకా ఏం కావాలి, అన్నిటి నుంచి విడుదలే ఇస్తుంటే ఇంకా దయ నీ ఫ్రీడమ్ ఇచ్చేస్తాడు. నీ లోపల నుంచి నీ సాధనతో నీకు వచ్చే భావాలతో నీలో నువ్వే విడుదల పొందేలాగా చేస్తుంది లోపల సత్యం. ఇంకా దయ కావాలేంటి, దేనికి దయ, ఏం చేసుకుంటావు, నీ వ్యక్తి భావాన్ని సమూలంగా నాశనం చేస్తుంటే దయ, ఇంకా దయ కావాలేంటి, నువ్వే దయ అయిపోతున్నావు కదా. అక్కడ నిలబడగలగాలి, అందుకే ఒకవేళ మనం ప్రార్థన అంటూ చేస్తే ఈశ్వరుని అక్కడ నిలబడడానికే ప్రార్థన చేయాలి, అక్కడ నిలబడి అనుగ్రహించమని అడగాలి తప్ప. ఇంక ఇవన్నీ ఎంత ఇచ్చినా ఆయన ఇంకా అడుగుతూనే ఉంటాం మనం,
ఉంటాం.
ఇది తెల్లారదు, ఇది తెల్లారదు, ఇదే అన్నమయ్య అంటాడు, తెగదు పాపము తీరదు పుణ్యము నగి నగి కాలము నాటకము అంటాడు. అది తెగదు, ఇది తెగదు, అంత నాటకమే అసలు. అంటే అవన్నీ ఈశ్వరుడిలోంచి వచ్చినవి కాబట్టి నిజాలుగా నిలబడిపోయాయి. మనము పాటలు రాస్తాం, బోల్డ్ మంది సినిమా పాటలు అందరూ మంచి మంచి పాటలు రాస్తారు, అవేమి భూమి ఉన్నంత కాలం నిలబడవు. ఇవన్నీ అందులోంచి రాబట్టి నిలబడతాయి. మరి ఆళ్ళది కూడా అందులోంచి రావలసిందంటే తర్కానికి చైతన్యం అందదు.
అవును,
తర్కించే వాళ్ళతో మాట్లాడకుండా ఉండడం మంచిది. శారదామాత ఏంటంటే తర్కం అంటే ఏంటి, తర్కం వల్ల జానుడు పెరగవు, మూనుడు తగ్గవు, ఎందుకు వేస్ట్? నువ్వు నమ్మిన దాన్ని విశ్వసించి ముందుకెళ్ళు, నీ మట్టుకు నువ్వు వెళ్ళు. అంటే అదే ఈశ్వరు సహాయం, నువ్వు ముందుకు వెళ్ళగలగడమే ఈశ్వరు సహాయం. నీ అంతటా నీకంటూ ఏ శక్తి లేదు, అంతా ఈశ్వర శక్తి. అలానే నిన్ను ముళ్ళ పొదలో వెళ్ళి కూర్చోమని చెప్పలేదు ఈశ్వరుడు. నీ ఐడెంటిఫికేషన్ కొంచెం ఆలోచించి చూడు, తప్పుగా ఉందా ఒప్పుగా ఉందా. దానికి సృష్టి నీకు ఉపయోగపడుతుంది, కరెక్ట్ గా ఉన్నావా లేదా సృష్టి చెప్తుంది. ఆ సృష్టి ఎవరు? నీ మనసే. అన్ని నీలోనే ఉన్నాయి, దయా నీ దగ్గరే ఉంది, అబద్ధము నీ దగ్గరే ఉంది. దయని వాడుకో, ఇది అబద్ధం కదా, తర్వాత దీన్ని పని చూద్దాం, దాన్ని వదిలి మనలేదు. ఈశ్వరుడు కూడా అట్టి పెట్టు, ముందు ఈ దయని పొందిన తర్వాత అబద్ధం సంగతి చూద్దాం. దయ పొందితే అబద్ధం ఉండదు. ఎంత దూరం తీసుకెళ్ళాడు ఉషా, అసలు జ్ఞానం పొందక్కర్లేదు, ఈ మాటలే చాలు ఉషా మనకి ఆత్మానందాన్ని తెచ్చిస్తాయి. ఎందుకంటే ఈ మాటల వల్ల వచ్చిన ఆనందం ప్రపంచ ఆనందం కాదు. మనకేమి అక్కర్లేదు అని అనిపిస్తుంది ఈ ఆనందం వల్లే. పోలిక రావట్లేదు, ఎవరు చూస్తే పోలిక రాదు.
అంటే
వాళ్ళకి అది ఉంది కదా, కడుపు నిండి
నీట్ గా నిండిపోయి ఇంక నీళ్ళ చుక్క కూడా తాగలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఏం అడుగుతాం.
ఇప్పుడు కడుపు ఫుల్ గా నిండిపోయినా పెడతాడనే నమ్మకం ఉంది, కడుపు నింపుతాడు, కాసేపు ఆగుదాం. ఇంక ఈ లోపల హడావిడి పడిపోయి ఏదో చేసేయాలని దారి తప్పకూడదు. ఆ క్యూలోనే నిలబడ్డామంటే ఒక లోపల వెళ్తుంటే ముందుకు వెళ్తావు, ఇంకో క్యూ ఫామ్ అయిన దగ్గరికి వెళ్ళామంటే అసలు నీకు ఏ క్యూలోనే ఫుడ్ దొరకదు. వాడి దగ్గరే ఉండు, ఉంటే ఏదో రోజు ఈ కడుపు నింపుతాడు. కొంచెం వెయిట్ చేయి, వాడు ఆ పని మీదే ఉన్నాడు. విదురుడు చెప్తాడు ఉషా ఈ మాట, ఆకలేసింది అనుకోండి కడుపు నిండడానికి 2 గంటలు పడుతుంది. ఎందుకంటే వంట చేసుకోవాలి, అన్నం వండాలి, కూర వండాలి, చారు వండాలి, ఇన్ని వండాలి. నువ్వు వండిన తర్వాత తినే వరకు నమ్మకం లేదు, ఆకలి మాత్రం వేస్తుంది. మొత్తానికి తింటావు, తింటే ఆ కడుపు నిండుతుంది నీకు. నీకు ఆ ఆకలి ఎంతసేపు ఉంటుంది కడుపు నిండి, ఇంకో గంట అయ్యాక మళ్ళీ ఆకలి వేస్తుంది. ఇలాగా ఓ గంట తర్వాత అరగంట తర్వాత రిపీట్ అయ్యే విషయం గురించి నువ్వు ఇంత కష్టపడవలసి వస్తుంది. 2 గంటలు కష్టపడితే 1 నిమిషంలో నీ ఆకలి తీరుతుంది. 1 నిమిషం సుఖం కోసం 2 గంటల ముందు నువ్వు కష్టపడాలి. ఏదైనా సరే నువ్వు ఒక పని చేస్తే ఆ పని ఫలితం కోసం నువ్వు ముందు కష్టపడాలి. అటువంటిది జన్మలు పోగు చేసుకున్నవి అవన్నీ వస్తుంటాయి, వాటిల్ని సాటిస్ఫై చేసి బయటపడాలంటే నువ్వు ఎంత కష్టపడాలి. ఆ కోరికలన్నీ ఫుల్ఫిల్ చేసుకుంటూ నువ్వు బయటపడాలంటే నువ్వు ఎంత కష్టపడాలి అని విదురుడు అడుగుతాడు. కానీ మన భగవాను అసలు కష్టం ఏంటి, అవి లేవు కదా అన్నాడు. అది కష్టపడడం ఆలోచించినప్పుడు కష్టపడాలని అనుకున్నాం, అది అనుకున్నాం అప్పుడు. కానీ ఇవాళ భగవాన్ అవి ఏమి లేవనేసరికి ఆలోచిస్తున్నాం, ఏమి లేదంటున్నాడు ఏంటి అని కదా ఉష.
అంతే,
ఒక్క మాట నిన్ను ఆలోచింప చేసింది.
అవును,
అక్కడ ఒక మాట ఏం చేసింది, పని చెయ్యాలి కర్తృత్వం పెంచింది అక్కడ.
అవును,
మరి ఈ బోధ రివల్యూషన్ కావునా కాదా?
అవును అవును,
ఎంత పెద్ద యుద్ధం అండి ఇది. అది ఆ యుద్ధంలో కూడా ఏంటంటే అసలు గెలుపు ఓటములకి కూడా ఛాన్స్ ఇవ్వకుండా ఫర్మ్ గా నిలబడేలా చేస్తాడు. నేను గెలిచాను, నేను ఓడాను, ఇలాంటివి ఏమి లేవు అక్కడ, ఉంటాం అంతే. ఆ ఉండటం అనే స్థితి, అది నువ్వన్నట్టు సముద్రంలో నీరు చుక్కన్నారు, అది అంతే అవ్వచ్చు. కానీ ఎప్పటికైనా నేను నీరే కదా, నీటి పొట్టే కదా, సముద్రంలోనే కదా ఉన్నాను. సముద్రంలోనే ఉన్నా తెలియలేదు, తెలుస్తుంది ఎప్పుడో తెలుస్తుంది బయటికి ఇంకా. కానీ కూచి వాల్గన్నుల కోతబడక కృప చేసి నన్ను చేరి కావు అరుణాచల అని ఈ ప్రయాణంలో నేను పక్కలంట చూడకుండా ఎటువంటి ప్రమాదంలోని నేను పడకుండా ప్రపంచం అనే ప్రమాదంలో నన్ను అనుగ్రహించి నీ పాదాల దగ్గర చేర్చుకోవయ్యా. ఇది కూడా మనం రాయలేదు ఉష, ఇది కూడా భగవానే నేర్పడేలా గడు. మనం ఏం కష్టపడ్డాం ఆయన దగ్గర. అసలు అక్షరమణమాల మణమాలే అది, పెళ్ళా పెళ్ళే చిన్న మాటలేయండి, అక్షరమణమాల నవరస భరితం.
అవును,
అది ఒక్కొక్క స్ట్రాంజా పులకింత వస్తుంది.
అవును,
ఆ కూచి వాల్గన్నుల కోత పడుకుని ఇది మురుగునార్ చెప్తాడు ఉష. అంటే మురుగునార్ దగ్గరికి చాలా మంది భక్తులు వచ్చి, ఊర్లో మహాత్ములు వచ్చారు, ఎప్పుడు ఎక్కడే నేటి ఉంటావు రా వెళ్దాం, వాళ్ళు మహాత్ములే కదా అంటారు. అంటే మురుగునాడు అంటాడు, జ్ఞాన సూర్యుడిని చూసి నా కళ్ళు గుడ్డివైపోయాయి, ఈ గుడ్డు ఎక్కడికి తీసుకెళ్ళినా ఏం కనిపించదు, ఇంకేమొస్తాను నేను అంటాడు. వచ్చాక వాళ్ళు వెళ్ళిపోతారు, ఇది గదిలోకి వెళ్తాడు. లోపలికి వెళ్ళేసరికి ఈ ద్విపద రాస్తారు, ఈ కూచి వాల్గన్నులో ద్విపద రాస్తారు. రాసి ప్రతి ద్విపద రాసి మురుగునారిని అర్థం చెప్పమని వరట అన్ని చెప్పేవాడు, కరెక్ట్ గా భగవాన్ ఏ స్టేట్ తో రాశారో చెప్పేవాడట. ఇప్పుడు దీని గురించి అడుగుతారట, అడిగితే అప్పుడు అన్నట్టే ఇందులో చెప్పడానికి ఏమి, ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ అదే కదా అంటే భగవాన్ అన్నట్ట ఇది కూడా పట్టేసావా అన్నట్ట. అంటే నాన్నగారు ఎప్పుడు చెప్తారు భగవాన్ హార్ట్ వచ్చేసింది
మురుగునారీ,
ఎంత బ్యూటీ కదా, అసలు వ్యక్తి భావన ఇంత పిసరు లేకుండా మురుగునారు ఉన్నాడంట ఉష. ఆ మురుగునారు భార్యని కూడా అమాయకురాలు కదా, వస్తే ఒకసారి అందరు భక్తులు పువ్వులన్నీ పెట్టి ముస్తాబై వచ్చేదంట ఆశ్రమానికి. మురుగునారు వేరుగా ఉండేవాడు కదా, మురుగునారు ఇవాళ ఎలా అన్నాడు నాతో మాట్లాడలేదు, రోజు భగవాన్ తో కంప్లైంట్స్, రోజు వచ్చి కూర్చొని భగవాన్ తో చెప్తూనే ఉంటదంట. ఈయన ఇలా పడుకుని ఉంటారు కదా చెయ్యి పెట్టుకుని. ఒకరోజు ఆశ్రమం వాళ్ళు వచ్చి కామాక్షో మీనాక్షో ఆవిడ పేరు పిలిచి పక్కకు పిలుస్తారు భగవాన్ దగ్గర పడుకున్నప్పుడు, వస్తే వెళ్తుంది, వెళ్తే ఈయనేమో చెయ్యి ఇలా తీసి ఎటెళ్ళిందో చూస్తారు ఈయన. అప్పుడు వాళ్ళ లేడీస్ చెప్తారు, ఇది ఆశ్రమం, నువ్వు ఇలా ముస్తాబులు పువ్వులు అవి పెట్టుకు రాకూడదు ఇక్కడికి, చాలా తప్పు, అందులోని భగవాన్తో అలా మాట్లాడుతున్నావు, అంతలాగా ఉండకూడదు, ఈ ఆశ్రమంలో నీ నియమాలు ఉంటాయి అని చెప్తారు. నిన్ను చూస్తే మొగుడు వదిలేశాడు అని అంటారు వాళ్ళు, ఆ మాట అంటారు, మొగుడు వదిలేశాడు నువ్వు ఇలా పువ్వులు అవి పెట్టుకు రాకూడదు. అప్పుడేమో అది సరే అంటది, అదేం పట్టించుకోదు ఉష, భగవాన్ దగ్గర వచ్చి కూర్చుంటే భగవాన్ అడుగుతారు ఏంటన్నారు వాళ్ళు. అది అడిగితే అందంట, ఏం లేదు పువ్వులు పెట్టుకోవద్దన్నారు, నువ్వేమన్నా అడితే పెట్టుకుని అన్నానని చెప్పారు. వాళ్ళు వెంటనే లేచి కూర్చున్నారంట ఉష. అసలే దానికి భక్తికి సంబంధించిన సుఖం ఏమీ లేదు, కనీసం ఈ పువ్వులు పెట్టుకోవడం వల్ల ఏదో ఆనందం పొందుతుందేమో, అది కూడా దాన్ని అనుభవించదు ఎవరా మీరెవరు, బాహ్యంగా ఇలా ఉంది కానీ ఉషా,
అసలు లోపల ఏ స్థాయి దయండి అది,
ఏ స్థాయి దయ అది, దాన్ని టచ్ చేసింది. మురుగునారు భార్య అందంట, మురుగునారు నన్ను వదిలేశాడు, ఎక్కడికే వచ్చేస్తున్నాడు, ఎక్కడికే వచ్చేస్తున్నాడంటే ఏమో అనుకున్నాను భగవాన్, కానీ ఈ ప్రేమ కోసమే ఇక్కడికి వచ్చాడని నాకు ఇప్పుడే అర్థమైంది అందట.
అద్భుతం.
అసలు అలా అనేసరికి తనకి ఆ అమాయకత్వం పోయిందంట ఉష.
అద్భుతం.
భగవాన్ ప్రేమ టచ్ అయ్యేసరికి ఆ అమాయకత్వంగా భగవాన్తో మాట్లాడటం, అన్ని అందరితో చెప్తా, ఆ క్వాలిటీ పోయిందంట. వన్ వర్డ్ ఈజ్ ఎనఫ్ అంటే ఇవన్నీ కాదా, ఎంత ఎలాంటి అద్భుతమైన మాటలు. ఒక్క వర్డ్ నా జీవితంలోనే ఎంత దూరం వెళ్ళదు. మార్కెట్ మ్యూజిక్ అంటే నా పాట మీద తెచ్చిపెట్టుకుని ఎప్పుడు పాడలేదు. ఒక్క మాట సరిపోయింది, అది నా బద్ధకానికి కూడా అనుకూలంగా ఉండింది అనుకో, నాకు పాడమంటే నచ్చదు ఎవరు. అదేదో అవ్వని ఇంటర్నల్ గా నాకు తెలిసింది, భగవంతుడి కోసం వాడినప్పుడే అది స్వీట్ గా ఉంటుంది ఉష, ప్రొఫెషనల్ గా స్వీట్ గా ఉండదు. ప్రొఫెషనల్ గా ఉన్నప్పుడు, అందరూ వినాలని ఉన్నప్పుడు బాగా పాడడం కోసం ప్రయత్నం చేస్తాం ఉష, భగవంతుడి కోసం పాడినప్పుడు ఆ స్వీట్నెస్ ని ఎంజాయ్ చేస్తాం ఉష, ఆ సాహిత్యంలో ఉన్న ఆ ఈశ్వరుడి వైభవాన్ని ఎంజాయ్ చేస్తాం మనం, అది రియల్ మ్యూజిక్. ప్రొఫెషనల్స్ అందరు బాగా పాడతారు, అది వేరే విషయం, కానీ భక్తి సంగీతం నాన్నగారు చెప్పింది మాత్రం ఇదే, నీ హృదయపూర్వకంగా ఈశ్వరుని ఆరాధించటమే నిజమైన సంగీతం. అది పొంది పాడాడు, ఆడు పొంది పాడాడు. ఇంకా రాముడు తప్ప వేరే లేడు కదండి ఆడికి. ఎంతమంది ఉన్నారు, ఎందరో మహానుభావులు అందరికీ వందనం అని, ఎంతమంది మహాత్ములు ఉషా, ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో ఇవన్నీ చెప్పుకుంటూ రాముడిని వదిలేశాం. రాముడు వేరు, ఇవన్నీ వేరు.
రెండున్నర గంటలు అయిపోయింది,
అయిపోయిందా? ఎంతైంది టైము?
9:35.
చాలు చాలు, ఆపేద్దాం ఉషా. చెప్పాలి కదా నువ్వు, వెరీ సారీ, సారీ
విన్నవాళ్ళందరూ. ఇప్పుడు నాన్నగారికి ఎదుర్కొంటే కూర్చునేవాళ్ళం గంటల గంటల మోహన.
అవునవును, అది వేరు.
అంటే నేను అనేది ఏంటంటే, అంటే నాన్నగారి సమక్షంలో కూర్చుని మనం ఎంజాయ్ చేసి అది మాట్లాడుకుంటున్నప్పుడు, భక్తుల్లో మాట్లాడుకుంటూ ఉన్నా, మన నాన్నగారు మాటలు చెప్పుకుని ఎవరేసుకుని మాట్లాడుతూ ఉన్నా, అందులో నుంచి వచ్చే స్వీట్నెస్ మనకి టైం తో నిమిత్తం ఉండేది
కదా.
అంటే టైం నిమిత్తం మనకి ఎప్పుడూ లేదు మోహన,
ఎప్పుడూ లేదు. ఇంకా అడుగుదాం అనుకుంటున్నాను, టైం ఎంత అయింది ఉషాని? నోరు దానంతదే మూతపడేలాగా ఆయన చేస్తుంది, అది నేనే కదా. ఎప్పుడు ముయ్యాలో ఎప్పుడు తెరవాలో అన్ని, అసలు థాట్లెస్ గా ఉన్న సత్సంగం ఉషా. మూడు రోజులుగా సత్సంగం గురించిన ఇసుమంత కూడా ఆలోచన లేకుండా ఏదో వస్తుంది ఊరికి, దానికి ప్రిపరేషన్ ఏంటి? మన అనుభవం చెప్పడానికి ప్రిపరేషన్ ఏంటి ఉషా? అనుకున్నాం ఏమో ఏదో వచ్చింది, వచ్చేసింది అది కూడా ఏదో, అది నేనే ఇది నేనే. శ్రీరాముడి గురించి చెప్దాం అనుకుని భగవాన్, మరి మరి చుట్టం ఈడే. ఎప్పుడైనా సరే ఇద్దరు కలిస్తే మన గొప్ప మనం చెప్పుకుంటాం అంటే మరి మా గొప్ప భగవానే, భగవాన్ గొప్పలన్నీ చెప్పుకున్నాం. దానికి పొగడండి రో బాగా, పొగడండి రో మన గురువురాను నీ, పొగడండి రో, పొగడండి రో బాగా, పొగడండి రో. అళగమ్మ తల్లికి కొడుకైన యోగిని, నడనుడులా పరంజి అనిపించే యోగిని, చంద్రుని కాంతిలా చల్లను యోగిని, శ్రీ అరుణగిరిలోన వెలుగైన యోగిని, పొగడండి రో బాగా, పొగడండి రో. ఇంకా ఆపుదాం సార్.
థ్యాంక్ యూ.
జై శ్రీరామ్. ఉంటాను.